ప్రియమైన ఆత్మ బంధువులారా, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో శ్రీరామకృష్ణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం శుద్ధాయ, ఓం నమశివాయ. ప్రతి సంవత్సరం మన ప్రసాదరావు గారు అన్నదమ్ముల ఆహ్వానాన్ని పురస్కరించుకుని నరసాపురం పట్టణం ఇచ్చేయటం జరుగుతుంది. షిరిడీ సాయిబాబా ఈ వార్షికోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుపుతున్నారు. వార్షికోత్సవాలను పురస్కరించుకుని మనం ఇక్కడికి రావటం జరుగుతోంది. ఓ సభ ఏర్పాటు చేస్తున్నారు. బాబా గారి పేరు మీద ఏ కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రతి లక్ష్మీవారం నారాయణ సేవ, ఏదో వస్త్రదానం, అంటే ప్రాక్టికల్గా దీని అనుష్ఠాన వేదాంతం అంటారు. ఏదో సమాజానికి కొంత ఉపయోగపడుతున్నారు కొంతవరకు. మనం చేసే సేవలో సేవ నాసిరకంగా ఉండకూడదు, నాణ్యత ఉండాలి. మన బట్ట ఎలాగైతే నాణ్యత చూసుకుంటామో, మనం చదువుకునే చదువులో క్వాలిటీ ఉందో లేదో ఎలా చూసుకుంటామో, చేసే సేవలో కూడా నాణ్యత ఉండాలి. ఆ నాణ్యత కనుక ఉంటే కర్త లేకుండా కర్మలు చేస్తాంటే, అహంభావం లేకుండా పని చేస్తాంటే మనకి యోగం అవుతుంది. అది కర్మను యోగంగా చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత పునర్జన్మలను తీసుకొచ్చే సంస్కారాలనండి, వాసనలనండి, అవి కూడా క్షీణిస్తాయి మన కర్తలైన కర్మను చేస్తే. మనం చేసే పని అహంభావం లేకుండా చేస్తే దానివల్ల మనకు కేవలం అహంభావం అణిగితేనే కానీ ఆత్మజ్ఞానం రాదని అంచేది. మనం యోగం, కర్మను యోగంగా చేయటం నేర్చుకోవాలి. శాస్త్రం ఏం చెప్తారంటే, అక్షర జ్ఞానం లేకపోతే శాస్త్రం అర్థం అవదు. మనం ఏదైనా ఏదైనా శాస్త్రం చదువుకోవాలనుకోండి, అక్షర జ్ఞానం ఉండాలి. అక్షర జ్ఞానం లేకుండా శాస్త్రం మనం అర్థం చేసుకోలేము. కొన్ని ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ యోగం లేకపోతే, యోగం లేక కర్మయోగం అనండి, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానం, ఏదో యోగం, యోగం లేకుండా తత్వం తెలియబడదు. ఉపాసన లేకుండా, యోగం లేకుండా తత్వం తెలియబడదు. అక్షర జ్ఞానం లేకపోతే శాస్త్రం చదివినా అర్థం కాదు. అధ్యయనం చేయడానికి శాస్త్రం జ్ఞానం అవసరం, తత్వజ్ఞానం తెలుసుకోవడానికి యోగం అవసరం. అది మనం ఏ పని చేసినా స్వార్థం లేకుండా సహృదయంతో చేస్తే, నిరహంకారంగా నిరాడంబరంగా చేస్తే మనం చేస్తున్న పని ఇహానికి ఉపయోగపడుతుంది, పరానికి ఉపయోగపడుతుంది. అంటే మన తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా సహకరిస్తుంది. ఒకే పని ఇహానికి పరానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యక్తిభావం లేకుండా చేస్తే, అంటే ఇంపర్సనల్గా కనుక చేస్తే, అది భక్తులైన మనం అందరం నేర్చుకోవాలి. అయితే ఈ ఆత్మజ్ఞాన సముపార్జనకి ఏకాగ్రత ఒకటే సరిపోదు, ట్రైనింగ్ కూడా ఉండాలి కొంత. ఒక మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే ట్రైనింగ్ ఉండాలి, ఒక ఇంజనీరింగ్ కావాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి దానికి కూడా. అందుకే మనం ఈ ఆధ్యాత్మిక వికాసానికి కూడా కొంత డిసిప్లిన్ అని కొంత ట్రైనింగ్ లేకపోతే మనకు పురోగతి కనపడదు, అంతర్దృష్టి కూడా ఏర్పడదు. కొంత క్రమశిక్షణ చాలా అవసరం లైఫ్. ఇప్పుడు జీవితంలో మన అభివృద్ధిలోకి రావాలంటే కేవలం తెలివితేటలు సరిపోవు, ఆ పనిలోనే నేర్పు సరిపోదు, కొంత ట్రైన్ శిక్షణ అవసరం, క్రమశిక్షణ అవసరం. రామకృష్ణుడు తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవాడు, విద్యలు చాలా ఉన్నాయి, నిజమైన విద్య ఏది అని. నిజమైన విద్య అంటే మన అంతఃకరణం, అంతఃకరణం లోపలున్న పనిముట్టు మనస్సు, దాన్ని బాగు చేసుకోవటమే, దాన్ని చక్కబెట్టుకోవటమే, దాన్ని నిగ్రహించుకోవటమే, దాన్ని నిదానంగా బ్యాలెన్స్డ్గా అట్టే పెట్టుకోవటమే, దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే అంతఃకరణ దోషరహితం చేయటమే. ఏ విద్య అయితే మనల్ని శుచి చేస్తుందో, అంతఃకరణాన్ని శుచి చేస్తుందో, అంతఃకరణం దేనివల్ల మనకి, ఏ విద్య నేర్చుకోవటం వల్ల, ఏ సాధన చేయటం వల్ల మన బుద్ధి శుద్ధి అవుతుందో అదే నిజమైన విద్య. మిగతా అన్ని పొట్టకు సంబంధించిన విద్యలేని రామకృష్ణుడు ఒకసారి చెప్పారు. భక్తిని కూడా మనం తక్కువగా అంచనా వేయటం వేయటానికి వీల్లేదు. కర్మ మార్గానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జ్ఞాన మార్గానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, భక్తి మార్గానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. భగవంతుడు ఒక ఇంట్లో ఉంటే అనుకోండి, ఊరికే ఊహించుకోండి, జ్ఞానం భగవంతుడు ఉన్న గేటు దాకా తీసుకెళ్తుంది, భక్తి భగవంతుడిని రూములోకి తీసిపోతున్నాడు రామకృష్ణుడు అన్నాడు. జ్ఞానం భగవంతుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఉంటే జ్ఞానం ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఆయన కూర్చుని ఇంటి గేటు దాకానే తీసుకెళ్తుంది. భక్తి అలా కదా, ఆయన బెడ్రూమ్లోకి తీసుకుపోతున్నాడు. అసలు భక్తి లేకపోతే జ్ఞానమే రాదు. ఆచార్యులు వారి భక్తి గురించి నిర్వచనం చేస్తూ స్వస్వరూప అనుసంధానమే భక్తి అని దాన్ని డిఫైన్ చేశారు ఆచార్యులు వారు. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి, నిర్మలం చేసుకోవాలి, నిశ్చలం చేసుకోవాలి. అదే విద్య, అదే యోగం. ఒక పార్టీ కానీ ఒక మతం కానీ కేవలం సిద్ధాంతాల మీద ఆధారపడి అది అభివృద్ధిలోకి రాదు. మా మతం సిద్ధాంతాలు మంచి ఏంటంటే అంత మాత్రం చేదా అది అభివృద్ధిలోకి వచ్చేది, లేదా మా పార్టీ మంచి సూత్రాలు రాసుకున్నామని. మేము ప్రతి పార్టీకి ఏదో రాజ్యాంగం ఉంటుంది, ఏదో రాసుకుంటారు, అంత మాత్రం చేదా పార్టీ అభివృద్ధిలోకి రాదు. అలాగే మన మతం మా ఉపనిషత్తులు ఏదో గొప్పగా ఉందండి, మా వేదంలో అలాగ ఉంది, మా బైబిల్లో అలాగ ఉంది, అక్కడ ఏదో జ్ఞానం చెప్పేశారని అంతమాత్రం చేత మతం అభివృద్ధిలోకి రాదు. ఆ ఉపనిషత్తులు ఉన్నదాన్ని, ఆ గీతలో ఉన్నదాన్ని, పరమాత్మ చెప్పిన దాన్ని మనం ఆ మతంలో కొంతమంది దాన్ని జీవించి, ఆ మతంలో ఉన్నవాళ్ళు దాన్ని కొంతమంది జీవించి వాళ్ళ ద్వారా కారుణ్యం సమాజానికి అందుతుంటే, వాళ్ళ ద్వారా సహాయ సహకారములు సమాజానికి అందుతుంటే, వాళ్ళు నిర్మలంగా ఉండి స్వచ్ఛంగా ఉండి సమాజం యొక్క చైతన్య స్థాయి పెంచడానికి వాళ్ళు సహకరిస్తుంటే, ఆ మతంలో అటువంటి మహర్షులనండి, మహాత్ములనండి, యోగులనండి, ఆ మతంలో ఎంతమంది ఎక్కువ ఉంటే ఆ మతం అంత అభివృద్ధి పొందుతూ ఉంటుంది. కానీ కేవలం సిద్ధాంతాల వల్లే మతం అభివృద్ధిలోకి వచ్చేది, ఎంతో ఎవరో కొంతమంది ఆ మతాన్ని జీవించాలి. అది మనం నేర్చుకోవలసింది. ఓం ఓం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. మనం భగవంతుడు చెప్పినటువంటి ఒక శ్లోకం గురించి గీతలో మాట్లాడుకున్నాం. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈశ్వరుడు మనకు అంతర్యామిగా ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. ఈశ్వరుడికి పని చేయటానికి శరీరం అక్కర్లేదు, అవయవాలు అక్కర్లేదు. నోరు లేకుండా మాట్లాడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. ఒక శరీరం అవసరం. ఈశ్వరుడు పని చేయాలంటే ఒక శరీరంతో పని లేదు, శరీరం అక్కర్ లేకుండా పని చేయగలడు. అంతటా ఉన్నవాడు నీలో కూడా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. వాణ్ణి శరణ వేడుకోవాలి. శరణ వేడుకోవడం అంటే అన్ని విధాలా శరణ వేడుకోమని. సర్వభావేన భారత. మనం మన మనసులో ఒకటి ఉంటుంది, నోటితో ఒకటి చెప్తాం, చేతితో ఒకటి చేస్తాం. మనం సమాజాన్ని మోసం చేయగలమే కానీ భగవంతుని మోసం చేయలేము. ఈశ్వరుని మనం డిసీవ్ చేయలేము. ఏం చేద్దంటే అంతటా ఉంటేనే కదా, మన హృదయంలో కూడా ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు. గుళ్ళో ఉన్న దేవుడు పాక్షిక సత్యమే, ఇక్కడున్న దేవుడు అబ్సల్యూట్. నేను దేహాన్ని అనుకోవటం ఎంత సత్యమో, గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంత సత్యం. కానీ ఇక్కడ అలా కాదు. అంతటా వ్యాపించిన వస్తువే సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు. అంతటా వ్యాపించినటువంటి సద్వస్తువే మన హృదయం. అంతటా ఉండి మన హృదయం కూడా అంతర్యామిగా ఉన్నాడు. నువ్వు ఆ ఈశ్వరుణ్ణి శరణాగతి చెయ్యాలి. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి శరణాగతి చెయ్యాను. శరణాగతి చేయటం అన్ని విధాల పని చేయటం, అన్ని విధాలు సర్వభావన భారత అంటే నువ్వు త్రికరణ శుద్ధిగా ఆశ్రయించు. మనం ఏదైనా ఏ పని చేసినా సరే, లోకానికి సంబంధించిన పని చేసినా సరే, త్రికరణ శుద్ధిగా చేయాలి. త్రికరణ శుద్ధిగా కనుక మనం ఆ పని చేస్తే, లోకానికి సంబంధించిన పని చేస్తే అది కూడా యోగం అవుతుంది. దానికి తాలూకు ఫలితం వస్తుంది మెటీరియల్గా కూడా. ఓ పక్కన ఎంతో కొంత మనకు ప్యూరిఫికేషన్ జరుగుతుంది, పవిత్రులు అవుతాం, భగవద్ అనుభవం పొందటానికి యోగ్యత సంపాదిస్తాం. పనిలో త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఏదో ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, చేతితో ఏ పని చేస్తున్నాం, ఇదంతా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనసు స్వచ్ఛంగా ఉంటే, బుద్ధి స్వచ్ఛంగా ఉంటే ఇక్కడున్నటువంటి వస్తువు మనకు గోచరిస్తుంది. రామకృష్ణుడు తరచుకు ఒక మాట చెప్తూ ఉండేవాడు. సూర్యుడు అస్తమించాక, సూర్యుడు ఉదయించాక ఇంకా నక్షత్రాలు కనపడవు. సూర్యుడు ఉదయించాక ఆకాశంలో నక్షత్రాలు కనపడవు. నక్షత్రాలు కనిపించకపోతే అక్కడ నక్షత్రాలు లేవని అర్థం కాదు. ఉన్నాయి కానీ కళ్ళకు కనపడటం లేదు. అలాగే నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. నీ అజ్ఞానం వల్ల, మోహం వల్ల, బుద్ధిలో ఉన్న వ్యాకులత వల్ల, బుద్ధి యొక్క మోహం వల్ల, వ్యక్తి భావన వల్ల ఆ మోహ కలిడం, దానివల్ల నీకు గోచరించడం లేదు కానీ లేకపోవటం వల్ల కాదని. పగల నక్షత్రాలు నీకు కనిపించవచ్చు, కనిపించబోయేది మాత్రం చేత లేవని కాదని. అలాగే నీ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. నీ కనిపించకపోవచ్చు, కనిపించకపోతే లేడని కాదు. నీ బుద్ధిలోని దోషాల వల్ల ఆయన గోచరం అవటం లేదు. ఆ మనసు యొక్క చాపల్యం వల్ల గోచరం అవటం లేదు. మనసులో తగిన స్వచ్ఛత లేకపోవటం వల్ల గోచరం అవటం లేదు. అందుకని లేకపోవటం వల్ల కాదు, వస్తువు ఉంది, తనంతట తానుగా ఉంది. అది ఉండటం వల్ల అది మనకు తెలియబడుతుంది. అయితే నువ్వు ఆశ్రయించింది, నువ్వు చేసే పని అంటే భగవంతుని ఆశ్రయించడం ఎలా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇదే మన గీత. పని పని కోసమే చెయ్యి. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ పనిక రాదు. మనకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటేనే బ్లడ్ ప్రెషర్ తొందరగా వస్తుంది. పని పని కోసమే చెయ్యి. అప్పుడు నీకు అది పూర్తి అవుతుంది. పని ఎక్స్పెక్టేషన్ లేకపోయినా జరిగేది జరుగుతూ ఉంటుంది. అది నీ ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది, నీ మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ఆసక్తి లేకుండా పనిచేస్తే అది నీకు సహకరిస్తుంది. అది ఉన్నది లోపల ఉంది, బయట ఏం లేదు. అసలు ఉన్నదంతా లోపల ఉంది, బయట ప్రపంచం అంటే ఏంటి? పంచిపోతారు మన శరీరం, మనస్సు, అది ఉద్రేకాలు, ఆవేశాలు, మన బలహీనతలు, ఇదే ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం ఉంది, ఇదే ప్రపంచం. అంటే మనకి ఎప్పుడైతే బ్రాహ్మీ స్థితి కలిగిందో, శరీరం లోపల నేనున్నాను, నా బయట ప్రపంచం ఉందనే భేద దృష్టి నశిస్తుంది, భేదభావం నశిస్తుంది, సృష్టి మన హృదయంలో లయమవుతుంది. అంటే ఇప్పుడు మనకి వ్యక్తి భావన వల్ల దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడనే భావన మనకుందో, ద్వైత భావన ఉంది మనకు, అది నశిస్తుంది. నీకు లోపల వస్తూ నీకు ఎరుకులోకి వస్తే మనం రెండు విడిచిపెట్టాలి, ఒకటి ఆత్మస్థుతి, రెండు పరిణామం. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అది అందరికీ తెలియబడాలనుకుంటే మీ అహంభావన పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు మనం నేర్చుకోవాలి, ముందు పరిణామం తోటి, ఆత్మస్థితి తోటి. రామకృష్ణుడు ఇది రిపీటెడ్గా చెప్పేవాడు. లౌకికులు లోకానికి సంబంధించిన అంటే భక్తి లేని వాడు కేవలం ఇది ఒకటే నిజం, ఎంతకంటే తప్పించేమి లేదు, శరీరానికి శరీరం ఒకటే నిజం, లోకం ఒకటే నిజం, మనకు కనిపిస్తున్నది ఒకటే నిజం. ఈ లౌకికులు ఉంటారు కొంతమంది, వాళ్ళు మరణానంతర జీవితాన్ని అంగీకరించరు. వాళ్ళు మరణానంతరం కూడా జీవితం ఉంది, ప్రతిదానికి లౌకికంగా మాట్లాడతారు, లౌకికంగా ఉంటారు. ఈ లౌకికులు మిమ్మల్ని ఎప్పుడైనా స్తోత్రం చేస్తారనుకుని ఏమీ పట్టించుకోవద్దని చెప్పాడు. ఈ లోకానికి సంబంధించిన పీపుల్ అంటే వరల్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి అది ఈశ్వరుడు అస్తిత్వం మీద వాళ్ళకి ఏమీ విశ్వాసం ఉండదు. వాళ్ళు అటువంటి వాళ్ళు కేవలం వరల్డ్ పీపుల్, మిమ్మల్ని ఏదైనా స్తోత్రం చేస్తారనుకోండి ఎప్పుడైనా ఎప్పుడూ పట్టించుకోవద్దు వాళ్ళ మాట. తర్వాత మిమ్మల్ని విమర్శిస్తారనుకోండి, ఆ విమర్శలు అసలు పట్టించుకోవద్దు. ఎంచేదంటే వాళ్ళ స్వాస్త్రం నిజం, వాళ్ళ స్తోత్రం నిజం కాదు, వాళ్ళ విమర్శలు నిజం కాదు, అవి ఏం పట్టించుకుని మీ బుద్ధి పాడు చేసుకోవద్దని చెప్పాడు రామకృష్ణుడు. మీ బుద్ధి ఏం పాడు చేసుకుని రోజుకో రకంగా ఉంటారు అని, ఉదయం స్తోత్రం చేసిన నోరు మరి సాయంత్రం విమర్శించవచ్చు, మరి సాయంత్రం స్తోత్రం చేసిన రోజు మరుసటి రోజు విమర్శించవచ్చు. అంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉండదు, ఒక గమ్యం ఉండదు. వాళ్ళకు పని కోసం మిమ్మల్ని స్తోత్రం చేయొచ్చు, ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ విమర్శిస్తూ ఉండొచ్చు. అసలు వాళ్ళకి థింకింగ్ రాంగ్ థింకింగ్, ఆ థింకింగ్లోనే వాళ్ళకి రాంగ్ థింకింగ్. అంటే లౌకికులు మిమ్మల్ని ఎప్పుడన్నా స్తోత్రం చేసినా లేకపోతే మిమ్మల్ని విమర్శించినా వాటిని వదిలేయండి, వాటిని పట్టించుకోవద్దు. వాళ్ళని పట్టించుకుంటే మీకు ఈ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధిలోకి రాలేరు, హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళలేరు. లౌకికులకి దూరంగా ఉండండి, లౌకిక మాటలు మీరు ఏమి అవి చూసి మీ మనసును ఆందోళన పెట్టుకోవద్దు, మీకు చాపల్యం పనికి రాదు. లౌకికులు మాట్లాడే మాటలు చూసి మీరు ఆందోళనకు గురి అవ్వద్దని. అంటే మనకు శిక్షణ కూడా అవసరం, ఎంత కొంత ట్రైనింగ్ కూడా అవసరం మనకి. ఆ నింద ఒకటి, స్తుతి ఒకటి, వాటికి మనం పెట్టర్ బాగకూడదు మనస్సులో, అది పెట్టర్ బాగకుండా ఎప్పటికప్పుడు బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు నిజమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే వ్యక్తి ఎడతగని భక్తిని అభ్యసిస్తాడు. ఈశ్వరుడు పట్ల మన భక్తి కలిగి ఉండాలి. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ బీయింగ్స్. మనం ఈశ్వరుడు పట్ల భక్తి కలిగి ఉండాలి. అంటే భక్తిలోంచి జ్ఞానం వస్తుంది. ఈశ్వరుడు పట్ల భక్తి కలిగి ఉండాలి. నువ్వు అలా జన్మల జన్మల తరపడి ఈశ్వరుని ఆరాధించగా 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 ఆ ఈశ్వరుడే నీకు గురు రూపంలో ప్రత్యక్షం అవుతాడు. అంటే ఆత్మ వేరు, గురువు వేరు, ఈశ్వరుడు వేరు కాదు. నువ్వు జన్మల తరబడి ఈశ్వరుని ఆరాధించగా ఆరాధించగా త్రికరణ శుద్ధిగా ఆరాధించగా ఆరాధించగా, ఇందాక మనం గీతలో అనుకున్నాం సర్వభావేన భారత, అన్ని విధముల త్రికరణ శుద్ధిగా డెడికేటెడ్గా నువ్వు డివేటెడ్గా నువ్వు ఆరాధిస్తుంటే నీకు రెండు లభ్యం అవుతాయి. ఒకటి శాశ్వతమైన స్థానం వస్తుంది, ఆయన కృప వల్ల ఆయన దయ వల్ల నీకు శాంతి కలుగుతుంది. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. బండి ఒక చక్రం మీద ఆధారపడి వెళ్ళదు, రెండు చక్రాలు ఉండదు దానికి. పక్షి ఎగరటానికి ఒక రెక్క సరిపోదు, దానికి రెండు రెక్కలు అవసరం. అదేవిధంగా నీకు స్వప్రయత్నం ఉండాలి, ఈశ్వరుని దయ కూడా ఉండాలి. ఈ రెండు రావాలి, నీకు రెండు ఉండాలి. డివినిటీ దాని సంబంధం, దాని తాలూకు గ్రేస్ ఉండాలి, హ్యూమన్ ఎఫర్ట్ ఉండాలి. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి, ఈశ్వరుని దయ కాలం కలిసి రావాలి, ఈశ్వరుని కటాక్షం ఉండాలి. ఇవన్నీ కలిసి వస్తేనే ఆ పని పూర్తి అవుతుంది. అది భౌతికమైనా సరే ఆధ్యాత్మికమైనా సరే. ఒకసారి మనం పెద్ద ప్రయత్నం చేస్తాం పని సున్నా, ఒకసారి చిన్న ప్రయత్నానికి ఆ పని పూర్తి అవ్వచ్చు. అక్కడ ఈశ్వరుని కటాక్షం ఉండాలి, ఈశ్వరుని దయ ఉండాలి, స్వప్రయత్నం ఒకటి ఉండాలి. నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తూ ఉండాలి, నువ్వు చేయగలిగింత చేస్తూ ఉండాలి, అదైనా త్రికరణ శుద్ధిగా చేయాలి. కాలం కలిసి రావాలి. ఇలాగోసారి మార్నింగ్ ఉదయం 10 గంటలకు మాట్లాడుకుంటున్నారు ఎవరో భక్తులు, రామకృష్ణుడు, నరేనని మాట్లాడుకుంటేంటే, నరేన్ గురించి రామకృష్ణుడు ఏదో చెప్తాంటే ఆ పక్కన కూర్చుని వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే నరేన్ ఇంటికాడ చాలా బాధలు పడుతున్నాడని చెప్పారు. ఇంటికాడ చాలా ఇబ్బంది పడుతున్నాడు నరేను అని రామకృష్ణుడు చెప్తారు. అంటే ఆ ఇబ్బందులు ఎప్పుడూ ఉండవని చెప్పడం కోసం అది ఇప్పుడు మంచి రోజులు, నరేంద్రుడికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడం కోసం రామకృష్ణ అంటాడు ఇంకా సాయంత్రం ఆరవ్వలేదు కదా అన్నాడు. ఈ మాటలు పొద్దున్న 10 గంటలకు మాట్లాడుకుంటున్నారు. ఎవడో కొంతమంది భక్తులు కూర్చున్నారు రామకృష్ణుడు రూములో, రామకృష్ణుడు ఉన్నాడు, నరేంద్రుడు ఉన్నాడు, ఇంకా పక్కన ఎవరో భక్తులు ఉంటే నరేంద్రుడి గురించి చెప్తున్నాడు రామకృష్ణుడు. చెప్తాంటే మీరు ఏదో నరేంద్రుడి గురించి చెప్తున్నారు, వాళ్ళు ఇంటికాడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తే ఇంకా అతనికి మంచి రోజులు రాకపోతున్నాయి, అతనికి ఏం ఇబ్బందులు, ఈ ఇబ్బందులన్నీ పోతాయి, మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి ఇంకా సాయంత్రం ఆరవ్వలేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే అతనికి అతనికి ఆ టైం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు అన్నీ ఫలిస్తాయి, ఆ కాలం కలిసి రావాలి. సాయంత్రం ఆరవ్వలేదు కదంటే అంటే అతనికి మంచి రోజులు వస్తాయి, అతను చేసే ప్రయత్నం ఫలిస్తుంది, సిద్ధిస్తుంది, తొందరపాటి పనికిరాదని. వేగరపాటి వేగిరిపాటి పనికిరాదు, తొందరపాటి పనికిరాదు. అతను కూడా అతని ఫీల్డ్లో సక్సెస్ అవుతాడు, కాలం కలిసి రావాలని. అంటే చేసిన ప్రయత్నం ఊరికే పోదు. ఈశ్వరుడు మనం చేస్తున్న ప్రయత్నం మళ్ళీ ఫలించి మనకేస్తాడు కానీ ఆయనకి ఏం అవసరం లేదు. అయితే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లైక్స్ డిజ్లైక్స్ రాగద్వేషాలు అంటారు మన వాళ్ళు, ఈ కామక్రోధాలని రాగద్వేషాలు అని అంటారు. ఆ రాగద్వేషాలకి తగ్గించుకోవడానికి బాగా ప్రయత్నం చేయాలి. మన బంధించి అయ్యా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, మనిషిని ఎవరి ఇంటికి వెళ్ళినా మనిషిని బంధించి రాగద్వేషాలు అర్జున, నువ్వు రాగద్వేషాలు లేకుండా లోకంలోని విషయాలు గ్రహిస్తున్నప్పటికీ, నీకు రాగద్వేషాలు లేకుండా లోకంలో విషయాలను గ్రహిస్తున్నావునుకో, గ్రహించిన నీకు అశాంతి తీసుకురావన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి, ఎక్స్ప్రెషన్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. నువ్వు లోకంలో విషయాలు గ్రహిస్తున్నప్పటికీ, నువ్వు రాగద్వేషాలు లేకుండా ఆ విషయాలు గ్రహిస్తున్నావునుకో, అవి నీకేం అశాంతి తీసుకురావు. అంటే దాని అర్థం ఏంటంటే, లోకం మనల్ని బంధించడం లేదు. లోకం మంచిది కాదు, చెడ్డది కాదు. లోకం నిన్ను, ఆ లోకం మీద నీకున్న రాగద్వేషాలు నిన్ను బంధిస్తున్నాయి, కానీ లోకం నిన్ను బంధించడం లేదు. లోకం పట్ల, సమాజం పట్ల, మనుషుల పట్ల నీకున్న ఇష్టాలు, అయిష్టాలు నిన్ను బంధిస్తున్నాయి, కానీ కేవలం లోకం నిన్ను బంధించడం లేదు. లోకం పట్ల నీకున్న అటాచ్మెంట్ నిన్ను బంధిస్తాను, నీ దేహం పట్ల నీకున్న అటాచ్మెంట్ నిన్ను బంధిస్తాను. అలా అటాచ్మెంట్ లేని వాడు పాపం కూడా చేయవలసిన పని లేదు. అటాచ్మెంట్ ఉన్నవాడే పాపం చేస్తాడు, కానీ అటాచ్మెంట్ లేనివాడు పాపం కూడా చేయవలసిన పని కూడా లేదు. అవి మాక్సిమం తగ్గించుకుని, అసలు మనకు లైక్స్ డిస్లైక్స్ లేవనుకున్న మనస్సు అసలు బాహ్యముఖానికి వెళ్ళదు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్తూ ఉండారు, మీ మనస్సును ఆగమంటున్నారు. ఆగటం లేదు, నా మనస్సును కదలమంటున్నాను, కదలటం లేదు. మీరందరూ మీ మనస్సును ఆగమంటానికి ఏదో యోగం అభ్యసిస్తున్నారు, పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, మీ మనస్సుని ఆగమంటున్నారు. అది ఆగటం లేదు, నా మనస్సును కదలమంటున్నాను, అది కదలటం లేదు. గాలి లేని చోట దీపం ఎలా ఉందో ఎలాగ ఉంది నా మనసు. నా మనస్సు ఏం కదలటం లేదు. ఇక రాగద్వేషాలు లేనప్పుడు అసలు మనసుకు చేపలని ఆగిపోతుంది, అవి మన బంధించేయి. అది కృష్ణుడు కూడా చెప్తాడు, నీ బుద్ధి మోహ కలిగిన ఉన్నప్పుడు, మోహంలో పడున్నప్పుడు నీకు తత్వం ఎలా తెలుస్తుందని, అందులోంచి బయటికి రా. మోహంలోంచి బయటకు వచ్చినప్పుడే భగవంతుడు చెప్పిన మాటకు విలువ తెలుస్తుంది, శాస్త్రం పట్ల మనకు గౌరవం పెరుగుతుంది. ఆ శాస్త్రంలో చెప్పింది మనకు జీవించాలని బుద్ధి కలుగుతుంది. ఎప్పుడు మన బుద్ధి మోహంలోంచి బయటకు వచ్చిన, అని నిగ్రహించుకోవాలి. మీ ప్రారంధాన్ని బట్టి ధనం ఎక్కువ రావచ్చు, అది అధికారం రావచ్చు, మీ దేహ ప్రారంధాన్ని బట్టి అది మీకు పాపులారిటీ రావచ్చు, ఎన్ని వచ్చినా సరే అవి నిగ్రహించుకోవాలి. మీకు గౌరవం ఉంటే దాంతో తాదాప్యం పొందకూడదు, ధనం ఉంటే దాంతో తాదాప్యం పొందకూడదు. ఏదన్నా సరే మీ ప్రారంధం దేహ ప్రారంధాన్ని బట్టే వస్తా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతిదీ వస్తుంది వెళ్ళిపోతుంది, ప్రతిదీ వస్తుంది వెళ్ళిపోతుంది. ఎన్ని వచ్చినా సరే దాంతో తాదాప్యం పొందదు అని స్వప్నంతో సమానం. మీ రోజులు కష్టంగా వెళుతున్నప్పటికీ స్వప్నమే, అయితే వైభవంగా జరిగిపోతున్నాయి అనుకోండి మీ రోజులు, అది స్వప్నమే. భగవాన్ చెప్తూ ఉంటారు, ఇదేమో పెద్ద కళ, మీకు నిద్రట్లో వచ్చే స్వప్నాలని చిన్న కళది, ఇదేమో పెద్ద కళ, అది చిన్న కళ, అది స్వప్నమే, ఇది స్వప్నమే. అయితే ఇది కొంచెం పొడిగ్గా ఉంటుంది, అది పొట్టిగా ఉంటుంది, అంతేకాని అంత స్వప్నమే. అంటే రోజులు మీకు బాగా వెళ్ళిపోయినా లేక కష్టంగా వెళ్ళిపోతున్నప్పటికీ అది డ్రీమే, ఇది డ్రీమే. ఆ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి ఆ రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. మీకు దుఃఖం ఆరిపోవడానికి ఈ ఒక్క వాక్యం, మీరు 10 వాక్యాలు అక్కర్లేదు. ఈ ఒక్క వాక్యం మీకు అర్థమవుతుంటే మీరు సారల్ ఎస్టేట్కి పెడతారు. దుఃఖరహిత స్థితి పొందాలంటే ఈ ఒక్క వాక్యం అర్థమైతే చాలు మీకు. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, జరగవలసింది జరుగుతుంది, జరిగి రానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు, ఇది నిశ్చయం. అంతే ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. నిమిత్త మాత్రం భవ సభ్య సాక్షిని, ఉడికి నిమిత్త మాత్రంగా ఉండను, చేసేదంతా ఈశ్వరుడు. నువ్వు చేతులు ఆడించు అంతే, అంతవరకే చేసేదంతా ఈశ్వరుడే.
పని చేసేది ఇస్తాడు. గౌరవం నీకు అర్జున, నిమిత్తం ఆ శ్లోకం రోజు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు నిమిత్తం మాత్రం భవిష్యత్తు మీరుకి నిమిత్తం మాత్రం మీరికి బొమ్మలు షాడేస్తారు, చేసేది ఇస్తారు. ఈశ్వరుడు ఈశ్వరుడు ఏదైనా పని చేయడానికి శరీరం అక్కర్లేదు. ఆడికి ఈశ్వరుడు ఉపాధి రహితుడే, ఉపాధి అక్కర్లేదు ఈశ్వరుడితో. ఊరికే మన గుర్తింపు కోసం ఎప్పుడైనా దేహం ధరించవచ్చు. ఒక రూపం లేని దాన్ని, నామం లేని దాన్ని మనం ఊహించలేం కాబట్టి ఒక రూపాన్ని ధరించి ఒక నామం పెట్టుకుని రావచ్చు. అప్పుడు కూడా వాడు ఉపాధి రహితుడే. వాడి దేహంలో ఉన్నప్పుడు కూడా వాడు ఉపాధి రహితుడే. అంటే మీరు ఎప్పుడైనా మధుర వెళ్ళండి, కృష్ణ జన్మస్థానం దగ్గరికి వెళ్ళండి. ఆ రూములో ఆంగ్ల భాషలో ఒక వాక్యం రాసి ఉంచారు, ఇక్కడ కృష్ణుడు పుట్టాడు అని రాయలేదు, పుట్టినవాడి వలే కనిపించాడు. మీరు ఎప్పుడన్నా మధుర వెళ్తే చూడండి, ఆ గోడ మీద ఒక వాక్యం రాశారు, కృష్ణుడు ఇక్కడ పుట్టాడు అని రాయలేదు, పుట్టినవాడి వలే కనిపించాడు. బాడీలో ఉన్నప్పుడు కూడా బాడీ లెస్గానే ఉంటాడు. అయితే ఎందుకు శరీరం ధరిస్తాడంటే, మనం రూపం లేని దాన్ని నామం లేని దాన్ని ఊహించలేదు. మన కోసం ఒక రూపం ధరించి వస్తాడు ఈ భక్తుని కోసం. ఒకసారి ఒక సందర్భంలో జ్ఞానం అంటే ఏమిటి అని అరే, జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? ఏమీ లేదు, ఒక మాట చెప్తాడు, ఓ భగవంతుడా నువ్వే కర్తవు, నేను అకర్తను. రామకృష్ణ అంటాడు నరేంద్రతో చెప్తాడు ఈ మాట, ఓ భగవంతుడా నువ్వే కర్త, నేను అకర్తని. జ్ఞానం అంటే ఇదేనవయ్యా, ఇంతకు మించిన జ్ఞానం అంటూ ఏమలేదు. అయితే ఇది మనకి అర్థం అవ్వాలి. ఓ భగవంతుడా నువ్వే కర్త, ఇది ఉపనిషత్తుల సారం. ఇది నువ్వే కర్త, నేను అకర్తను. జ్ఞానం అంటే ఇదేనవయ్యా, ఇంతకు మించిన జ్ఞానం అంటూ ఏమలేదు. అయితే మనకు దుఃఖం ఎందుకు వస్తుందంటే, దేవుడే కర్త, మనం అకర్త. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనమే కర్త అనుకుంటున్నాం, మనమే కర్త అనుకుంటున్నాం. అంటే మనం కర్తని ఎందుకనుకో, దేహభావం ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం, శవబుద్ధి ఉన్నంతకాలం నేను కర్తని అని అనుకోకుండా మానవుడు ఉండలేడు. ఈ శరీరం నేననుకున్నప్పుడు శరీరంతో చేసి పని తండ్రి నేనే చేస్తున్నారనుకుంటాడు. వాడికి ఎప్పుడవుతుంది బాడీలెస్, మైండ్లెస్ అండ్ వరల్డ్లెస్. ఆ స్టేట్కి వీడు చేరినప్పుడు ఈ రామకృష్ణుడు చెప్పినటువంటి వాక్యం అర్థమవుతుంది, నువ్వే కర్తవు నేను అకర్తను. ఈ వాక్యం అర్థం అవటాలంటే దేహబుద్ధి ఉన్నవాడికి, దేహాభిమానం ఉన్నవాడికి, జీవలక్షణాలు ఉన్నవాడికి రామకృష్ణుడు చెప్పిన వాక్యం అర్థం కాదు. చదవచ్చు, చదవటం వేరు, అర్థం అవటం వేరు, అది అధ్యయనం చేయటం వేరు, అది అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. మానవుడికి దుఃఖం బాహ్య పరిస్థితుల వల్ల వస్తుందని అనుకుంటాం, బాహ్య పరిస్థితుల వల్ల రాదు. మానవుడికి దుఃఖం రావటానికి ఒకటే, మానవుడి దుఃఖ కారణం బయట లేదు, లోపలే ఉంది. అది ఏ రూపంలో ఉంది? కర్తృత్వ రూపంలో ఉంది. అంచేది మానవుడికి కర్తృత్వం ఉన్నంతకాలం వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, అశాంతి వెంటాడుతూ ఉంటుంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, అశాంతి వెంటాడుతూ ఉంటుంది, కర్తృత్వం ఉన్నది కాదు. అయితే దుఃఖ కారణం ప్రకృతిలో లేదు, సమాజంలో లేదు, లోపలే ఉంది దుఃఖ కారణం. అది ఎలాగుంది, దేహము నేననే తలంపులోనే దుఃఖ కారణం ఉంది. ఆ కర్తృత్వంతో మనం చేస్తాం పని అంతా, కర్తృత్వంతో చేస్తాం. ఆ కర్తృత్వంతో చేస్తున్న ఆ కర్తృత్వంతో చేస్తూ ఇప్పుడు ఎంతకాలం అయితే మనం కర్తృత్వంతో మాట్లాడతామో, కర్తృత్వంతో పని చేస్తామో, కర్తృత్వంతో ఆలోచిస్తామో, ఇదంతా మనకు దుఃఖ కారణం అవుతుంది. అయితే దుఃఖ కారణం లోపల ఉంది కానీ బయట లేదు. మన దుఃఖానికి కారణం ఎవరు? ఇతరులని అనుకుంటాం, ఇతరులు కాదు, ఇతరులు ఎవరు కాదు, నాలో ఉన్న కర్తృత్వమే నాకు కారణం. ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తామని నోటితో చదువుతాం, గ్రంథంలో ఉన్నది కూడా అధ్యయనం చేస్తాం, కానీ అనుభవంలోకి వచ్చే వరకు దుఃఖం వెంటాడు. మనం ఏదైనా పని చేస్తే దేనితో చేస్తాం, దేహంతో చేస్తాం. దేహం నేనని అనుకుంటాను, అప్పుడు అక్కడి నుంచి కర్తృత్వం ప్రారంభం. ఈ కర్తృత్వం చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? అశాంతికి తీసుకెళ్తుంది, దుఃఖం తీసుకెళ్తుంది. ఇక్కడ రామకృష్ణుడు చెప్తాడు, ఇది మనకు అర్థం అవ్వాలి. కర్తవ్యం నువ్వు కాదు, కర్తవ్యం ఈశ్వరుడు. అది సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో, సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో ఏ చైతన్యం ఉందో, సృష్టి ఉన్నప్పుడు ఏ చైతన్యం ఉందో, సృష్టి లేనప్పుడు కూడా ఏ చైతన్యం ఉందో, ఆ చైతన్యమే నువ్వు అయ్యున్నావు. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నేను కర్తనని, నేను కర్తనని, నేను కర్తను అనుకుంటా. సృష్టి లేనప్పుడు ఏ చైతన్యం ఉందో, సృష్టి ఉన్నప్పుడు ఏ చైతన్యం అయితే ఉందో, సృష్టి లేనప్పుడు కూడా అంటే సృష్టి లయం అయిపోయిన తర్వాత కూడా ఏ చైతన్యం అయితే ఉందో అది నీ లోపల కూడా ఉంది. దాని అంశే నువ్వు, అది నువ్వు, అదే నీవు అయి ఉన్నావు. దాని తాలూకు నువ్వు అనుభవం నీకు వచ్చే వరకు, నీకు అనుభవ ఏకవేద్యం అయ్యే వరకు నిన్ను కర్తృత్వం విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు, అహంభావం విడిచిపెట్టదు, దేహాభిమానం విడిచిపెట్టదు. ఈ ఉన్నంత కాలం నేను దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. ప్రకృతి కూడా నిన్ను విడిచిపెట్టదు, ప్రకృతి గుణాలు కూడా నిన్ను విడిచిపెట్టవు. కర్తృత్వంలోంచి కర్తృత్వ రహితులైతేనే కానీ వాడిని దుఃఖం విడిచిపెట్ట, దుఃఖం వెంటాడుతూ ఉంటుంది ఏదో రూపంలో. ఇప్పుడు ఏ మతమైనా మానవుని వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే మానవుని దుఃఖం నేను సారోలో స్టేట్కి తీసుకెళ్తా. ఏ ప్రవక్త అయినా వాడి గమ్యం ఏంటంటే మిమ్మల్ని దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖ స్పరిశ లేని స్థితికి తీసుకెళ్తానకి. ధనవంతులు అందరికీ దుఃఖం లేదని, చదువుకున్న వాళ్ళందరికీ దుఃఖం లేదని అలా అనుకోకండి. లోపల దేహాభిమానం అంతకాలం, ఆ కర్తృత్వం అంతకాలం ప్రతి వాడిని అశాంతి వెంటాడుతాం. ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలు మనం జీవించగలగాలి. గీత రాగ భయ క్రోధ చెప్తా ఉంటాడు కదా వాడు, రాగాన్ని విడిచిపెట్టకండి, రాగాన్ని విడిచిపెట్టండి, భయాన్ని విడిచిపెట్టండి, కోపం విడిచిపెట్టండి అని చెప్తూ ఉంటాడు కదా. అంటే విడిచిపెట్టకపోతే మనకు నష్టం ఏమిటి? రాగాన్ని విడిచిపెట్టాం, భయాన్ని విడిచిపెట్టాం, కోపాన్ని విడిచిపెట్టాం, మనకు వచ్చిన నష్టం ఏంటి? అసలు నష్టం అంటే ఏమీ లేదు. రాగ రూపంలో దుఃఖం ఉంది, భయ రూపంలో దుఃఖం ఉంది, కోప రూపంలో దుఃఖం ఉంది. అంటే విడిచిపెట్టమని ఎందుకు అంటున్నా అంటే, ఈ నువ్వు విడిచిపెట్టలేవనుకో, నువ్వు చెజించలేవనుకో, నేను దుఃఖం వెంటాడుతుంది. నువ్వు ఇష్టాయిష్టాలు తగ్గించుకోలేవనుకో, నేను దుఃఖం వెంటాడుతుంది. తర్వాత ఇంకోటి, మనిషికి ఎక్కువ భయం, ప్రతిదానికి భయం. ఇమే ప్రతివాడు ఊహించుకుంటా ఉంటాడు, ఏదోటి ఊహించుకుంటాడు. ఆడు ఊహించుకుని ఆడు జరగవు. అంటే భగవంతుని మీద, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడి మీద మనకు భారం వేయటం చేతకాక మన భయానికి గురవుతూ ఉంటాం. ఇదంతా సృష్టినంతా ఎవడైతే నడుపుతున్నాడో వాడే, వాడే మననే నడుపుతున్నాడు. ఇది మనకు అర్థమైతే, ఇది మనకు అనుభవంలోకి వస్తే నీకు భయంతో పనలేదు. భగవంతుడి మీద భారం వేసేవాడికి భయం లేదు. ఎవడైతే నూటికి నూరు వాళ్ళు, నూటికి నూరుపాళ్ళు భగవంతుడి మీద భారం వేసి ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి భయంతో సంబంధం లేదు. ఇంకే భయం ఉన్నంత కాలం నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. భయం కూడా మనకేదో ఊహించుకుంటా ఉంటాం. ఆ ఊహించుకోవటం నుంచి, అందులోంచే మనకు భయం కలుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే భయం ఉందో నేను దుఃఖం వెంటాడుతుంది. దుఃఖం విడి, భయం ఉన్న చోట దుఃఖం విడిచిపె, దుఃఖం అలా ఉంటుంది, దుఃఖం విడిచిపెట్టదు. ఇవన్నీ మన మంచి కోసం చెప్పినయే, మనం బాగుపడటానికి చెప్పిన. అంటే శాశ్వతమైన శాంతిని, శాశ్వతమైన ఒక ముగింపు లేని శాంతి, అన్డైల్యూటెడ్ పీస్, అన్బ్రోకెన్ పీస్, పెర్మనెంట్ పీస్. అది జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, తాత్కాలికంగా మనకి శాంతిగా ఉండొచ్చు, మళ్ళీ రేపు అశాంతి వస్తుంది. కారణం ఏంటి? ఈవేళ శాంతిగా ఉన్నాం, ఏదో జపం చేయటం వల్ల ధ్యానం చేయటం విచారి రేపు అశాంతి వస్తుంది. ఈ అశాంతి వచ్చే వ్యక్తి ఎవరు? మీలో ఒకరు చూసుకోండి, సుబ్బమ్మ. ఎవరో మీలో ఎవరైనా సుబ్బమ్మ అనే పేరు ఉన్నారనుకోండి, అసలు సుబ్బమ్మ అనే వారు ఎవరు? నువ్వు ధ్యానం చేసినా జపం చేసినా ఇదే రమణ మహర్షి సిద్ధాంతం. నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా విచారణ చేసినా వ్యక్తి ఎవరని? నువ్వు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తావండి, వ్యక్తిని విడిచిపెట్టేసి ఏదో ఉద్ధరించానంటావంటి, హూ ఇస్ దట్ ఐ? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి అక్కడ ఆ వ్యక్తి ఉన్నంతకాలం ఇలా తాత్కాలికంగా నీకు శాంతి ఉండొచ్చు, నేను అశాంతి వెంటాడుతూనే ఉంటుంది. ఈవేళ శాంతి రేపు అశాంతిగా మారిపోవచ్చు, ఈవేళ నీకు సుఖం రేపు దుఃఖంగా మారిపోవచ్చు, ఇవాళ టెన్షన్ ఫ్రీ స్టేట్లో ఉండొచ్చు, రేపు టెన్షన్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు. కానీ ఆ అయ్య ఎవరు? ఆ వ్యక్తి ఎవరని? అక్కడ సుబ్బమ్మ అనే వ్యక్తి ఎవరు? అది నీకు పరిష్కారం అయ్యే వరకు నీకు శాశ్వతమైన శాంతి కానీ శాశ్వతమైన స్థానం కానీ అన్బ్రోకెన్ పీస్ కానీ అన్డైల్యూటెడ్ పీస్ కానీ పెర్మనెంట్ పీస్ కానీ అన్వరల్డ్ పీస్ కానీ నీకు లభ్యం కాదు. ఇది సిద్ధాంతం. అభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్రసుఖం. మన అందరికీ దుఃఖం ఎవరికి అక్కర్లేదు, అందరికీ సుఖం కావాలి. అందరం కోరుకునే సుఖమే కావాలి, దుఃఖం అక్కర్లేదు. అందరికీ సుఖం కావాలి, సుఖం కావాలి. దేవుడు అక్కర్లేదు, దేవుడు లేడని చెప్పేవాడు కూడా సుఖం కావాలి. దేవుడు లేడు, ఈశ్వరుడు లేడు, కర్త లేడు, ఈ సృష్టికి ఒక కర్త లేడు అని చెప్పేవాడు కూడా సుఖం కావాలి. ఏం చేసి సుఖం కావాలి? దుఃఖం ఎందుకు కోరుకోవటం లేదు మనిషి? అసలు మన స్వరూపమే సుఖం, మన స్వరూపమే శాంతి, మన స్వరూపమే ఆనందం, మన స్వరూపమే ఉండటం. మన స్వరూపంలో ఏదైతే ఉందో అదే మనం తెలియకుండా కోరుకుంటున్నాం. అంటే ప్రతి మనిషికి కూడా ఎవరికి చావు అంటే ఇష్టం ఉండదు. 200 సంవత్సరాలు బతికితాడు, చావు అంటే ఇష్టం ఉండదు. ఎన్నాళ్ళు తింటాడు అన్నం? చూసిన నరసాపురాన్నే చూడటం, చూసిన సినిమా చూడటం, ఇవాళ తిని ఇవాళ తిన్న తిండే తినటం. సంసారం అంటే రిప్యుటేషనే సంసారం. సంసారం అంటే ఏమి లేదు, ఇవాళ చేసే పని రేపు చేస్తూ ఉంటాం, ఆ రిప్యుటేషనే సంసారం ఉంటాం. 200 సంవత్సరాలు ఉన్నావు, ఇంకా నరసాపురాన్ని ఎంతకాలం నాపుతావు నువ్వు? 200 సంవత్సరాల నుంచి నరసాపురాన్ని నాపుతున్నావు, ఇంకెన్నాళ్ళు నాపుతావు? అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, 200 సంవత్సరాలు జీవించేవాడికి కూడా శరీరానికి డెత్ వేస్తాడు భయం. అసలు అయ్యో 200 సంవత్సరాల్లో ఇంకెంతకాలం ఉంటామన్నాడు అడుక్కోడు. ఎందుచేత వాడికి ఎందుకనంటే, అసలు వాడు పదార్థం, మూలంలో ఉన్న పదార్థం వాడికి అసలు చావు లేని పదార్థం. వాడిది వాడు ఏదై ఉన్నాడో, వాడు ఏదై ఉన్నాడో దానికి చావు లేదు, దానికి చావు లేదు. కాబట్టి వీడు చావుని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేస్తాడు. వాడు ఏదై ఉన్నాడో దాని స్వరూపం సుఖం కాబట్టి, దాని స్వరూపం సుఖం కాబట్టి వీడు దుఃఖం వస్తే రిజెక్ట్ చేస్తాడు. అంటే మనం ఏదిగా ఉన్నామో మనకు తెలియకుండా దాన్ని అన్వేషించుకుంటున్నాం, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ముముక్షత్వం, ఇదే జిజ్ఞాస. ముముక్షత్వం అంటే, ముముక్ష అంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, దానికి ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, ఇనుము కావాలి, ఇలా చాలా ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఈ మెటీరియల్ అంతా పోయేసుకుంటూ ఉంటాం. అలాగే మోక్షం అంటే, ముముక్షత్వం అంటే సోమరితనంగా కూర్చోవడం కాదు, మోక్షానుభవం పొందడం కోసం, మోక్ష సుఖం పొందటానికి, ఆ మోక్ష సుఖం హృదయంలో ప్రవేశించడం కోసం దానికి తగిన సామాగ్రి. అంటే మోక్షం పొందటానికి నీకు ఏదైతే ఎక్విప్మెంట్ ఏది ఉండాలో, ఆ మెంటల్ మేకప్ నువ్వు తయారు చేసుకునే ప్రయత్నమే ముముక్షత్వం. ముముక్షత్వం అంటే సోమరితనంగా కూర్చోవడం కాదు. నువ్వు మోక్షం పొందటానికి కావలసిన డివైన్ క్వాలిటీస్, అది దైవీ గుణాలు, ఆ దైవీ సంపద, నీకు అర్హత సంపాదించుకోవటం, యోగ్యత సంపాదించుకోవటం, దానికోసం నువ్వు చేసే ప్రయత్నమే ముముక్షత్వం. ఉరికి నాకు మోక్షం కావాలంటే వచ్చేది. ముముక్షత్వం అంటే ఏంటి? ఆ మోక్షం పొందడానికి తగిన సామాగ్రిని నువ్వు సేకరించుకోవాలి. మన లోపలేమో క్వైట్గా ఉండాలి, లోపల కూలిగా ఉండాలి, లోపల మన లోతులు పెంచుకుంటూ ఉండాలి. మనలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు ఇతరులకు కనపడకూడదు. ఇది జ్ఞాపకించుకోండి. భక్తుడి లక్షణం ఏంటంటే మనలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు మనం కనపడక్కర్లేదు. భక్తి అనేది నాకు నా అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి సంబంధం, సమాజానికి ఏం సంబంధం లేదు. అయితే మనం లోపల క్వైట్గా ఉండాలి, లోపల బలం పెంచుకుంటూ ఉండాలి, పైకి మటుకు మనం అందరిలాగే కనపడాలి. మనలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకుంటే మళ్ళీ ఫెయిల్ అవుతాం. తోటి మానవుడికంటే మాలో ఏదో ప్రత్యేకత ఉందని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు వాడు బంధింపబడతాడు చివరికి. వాడికి మిగిలేదు దుఃఖం, మిగిలేదు అశాంతి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోపల మనం శక్తిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ చైతన్యాన్ని పెంచుకోవాలి. ఈ దేహభావం తగ్గించుకుంటూ రావాలి స్లోగా స్టడీగానే. పైకి మనం అందరిలాగే బిహేవ్ చేయాలి. మనలో ఇతరులకంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందనేటువంటి భావన లోపల అది మనకు చాలా అది బంధకారణం అవుతుంది, అశాంతికి కారణం అవుతుంది. అంటే భక్తి అంటే ప్రీతి, అది రావాలి. జ్ఞానం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది, అది లోపల నుంచి ఊరాలి. అంటే ఈశ్వరుడు పట్ల రక్తి కావాలి మనకి, విషయాల పట్ల విరక్తి ఉండాలి, ఈశ్వరుడు పట్ల రక్తి ఉండాలి, ఆ ప్రీతి కలగాలి. ఆ ప్రీతి అనేది మనకు లోపల నుంచి రావాలి. అది అసలు ఇంకోటి మనం సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటుంటే అప్పటికప్పుడే మీకు శాంతి అందుతుంది. మీకు సబ్జెక్ట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ మీకు వస్తుంది అనుకున్న వాక్యం చదివేటప్పటికి. వాక్యం కూడా దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మీకు చదివి ఒక వాక్యం చాలు, మనకున్న దుఃఖం చల్లారిపోవటానికి, మనకున్న అజ్ఞానం పోవటానికి మనకు ప్రాపర్గా అర్థమైతే ఒక వాక్యం చాలు. 10 వాక్యాలు కూడా అక్కర్లేదు, ఒక్క వాక్యం చాలు. ఈశ్వరుడికి మించిన సౌందర్యం లేదు, ఈశ్వరుడికి మించిన జ్ఞానం లేదు. ఈశ్వరుడు జ్ఞానం లేకుండా ఉండడు, శక్తి లేకుండా ఉండడు, సౌందర్యం లేకుండా ఉండడు, స్వచ్ఛత లేకుండా ఉండడు, పరిశుద్ధుడు. ఆ స్టేజ్ అంత పరిశుద్ధం మనం అయితేనే కానీ ఆయన స్వరూపాన్ని మనకివ్వడు. సౌందర్యం అంటే ఇక్కడ చర్మానికి సంబంధించింది, ఇంకా హృదయానికి సంబంధించింది. చర్మానికి సంబంధించిన అందం, ఇక్కడ సౌందర్యం. మీరు శ్రీరంగంలో రామానుజాచార్య పేరు వినే ఉంటారు. ఒక భక్తుడు ఉండేవాడు రామ, అతనికి ఏదో ఎంతో కొంత భక్తి ఉంది. అతనికి శ్రీరంగం అంటే వాడిని పెద్ద పెరిమాళ్ళు అంటారు. రంగనాథ స్వామి చాలా వైష్ణవ సాంప్రదాయంలో ఏమంటారంటే చాలా పెద్ద పెరిమాళ్ళు. మన అందరికీ కాశీ ఎటు ఉండదు, వారణాసి ఎటు ఉండదు, వైష్ణవులకు శ్రీరంగం అటు ఉండదు. శ్రీరంగం అంటే శ్రీశారం అంటే ఎప్పుడూ భూమి పుట్టినంచున్న ప్రాచీనమైన క్షేత్రాలు అవి. చిదంబరంలో నాడు నటరాజు, శ్రీరంగంలో నాడు రంగరాజు. వాడు రంగరాజు, వీడు నటరాజు. శ్రీరంగంలో ఉన్నవాడు రంగరాజు, చిదంబరంలో ఉన్నాడు నటరాజు. శ్రీరంగంలో ఒక భక్తుడు ఉండేవాడు, అతనికి భార్య అంటే బాగా ఇష్టం. ఓ రోజు నీ రామానుజాచార్యులు కూడా ఎవరు భాష్యకారు, ఆయన టైంలో వీడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద గుడి చేసి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరంగంలో అతని భార్య నడిచెడుతుంది, ఈ ఆసామి ఏం చేశాడు, వెనకాల ఉండి ఈ భార్య నెత్తి మీద గొడుగు పట్టుకుని వెళుతున్నాడు. ఇతను భార్య నడుస్తుంది, వెనకాల గొడుగు పట్టుకున్నాడు. వర్షాకాలం కాదు, ఎండాకాలం, గొడుగు పట్టుకున్నాడు అంటే భార్య తలకాయకి, భార్యకి ఎండ తగలకుండా, ఈయనకి ఎండ తగులుతుంది, గొడుగు పట్టుకున్నవాడికి ఎండ తగులుతుంది, ఆవిడికి భార్యకి ఎండ తగలకుండా గొడుగేసుకెళ్తున్నాడు కూడా. ఇది ఈ దృశ్యం రామానుజులు చూసి ఆశ్చర్యపోయాడు. ఉడయవర్ని చూశాడు ఈ దృశ్యం శ్రీరంగంలో. చూసి దగ్గరికి, ఏమిటయ్యా ఇదేంటి, నీ భార్యకి గొడుగు పెట్టుకెళుతున్నా, గొడుగు పడుతున్నా, ఎందుకు, ఏంటి కారణం, ఎంత అపురూపంగా చూస్తున్నా అంటే అని అన్నాడు. ఏమయ్యా ఆచార్య, నా భార్య యొక్క నా భార్య కళ్ళు చూడు, నేత్రద్వయం చూడు, నా భార్య కళ్ళల్లో నా అందం చూడవయ్యా, నా భార్య నేత్రాలు చూడు, ఆ నేత్రద్వయం చూడు, ఎంత అందమైన కళ్ళు, ఈ సూర్య రశ్మికి ఈ సూర్య వేడికి ఆ కళ్ళు నేత్రద్వయం కందిపోకుండా ఉండటం కోసం నా భార్య నెత్తి మీద గొడుగు పట్టుకుని వెళుతున్నారన్నాడు. ముందు నువ్వు అనవసరం మాటలు మాట్లాడుకు, నా భార్య నేత్రాలు చూసి మాట్లాడన్నాడు. ఎంత అందమైన కళ్ళు వచ్చి కూడా అయితే ఇప్పుడు చూశాడు రామానుజుడు, చూశాడు గొడవలు భాష్యకారు రామానుజుడు అన్నాడు. ఒకవేళ ఇంత ఇంతకంటే అందమైన కళ్ళు నీకు చూపించమంటావా అన్నాడు. నీ భార్యకి నీ భార్య కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, బాగా ఉంది అంటే వాడు సౌందర్యాన్ని ఉపాసించే మనిషి వాడు. కొంతమంది సౌందర్యాన్ని ఉపాసిస్తారు. నీ భార్య కళ్ళు చాలా అందంగా ఉన్నమాట నిజమే, ఇంతకంటే బాగా అందమైన నేత్రాలు నేను చూపిస్తాను, వస్తావా అంటాడు. వస్తానంటాడు. అప్పుడు రంగనాథుడి గుళ్ళోకి తీసుకెళ్తాడు వాడు. రంగనాథుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. ఓ రంగరాజా, ఓ స్వామి రంగనాథ స్వామి, ఈ నేత్రాల్లోని అందం ఈ భక్తుడికి చూపించాను. ఇది ప్రార్థిస్తాడు. రంగనాథుడు ఏం చేస్తాడంటే వాడి నేత్రాల్లో ఉన్న సౌందర్యంతో ఈ భక్తుడికి చూపిస్తాడు. అప్పుడు దాసోహం చేశాడు రంగనాథుడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే భార్య మీద ఉన్న భక్తి భగవంతుడి వైపుకి మళ్ళీ అంతకంటే ఏం లేదు, వాళ్ళు భక్తి ఉంది. ఆ భక్తి ఇప్పటి వరకు ఎవరి మీద ఉంది, భార్య మీద ఉంది. ఆ భక్తి భార్య భగవంతుడి వైపుకి మళ్ళింది, మళ్ళింది శరణాగతి చేశాడు, ఉపాసన చేశాడు, రంగనాథుని ఉపాసన చేశాడు, చివరికి భక్తుని వీడు తరించాడు, రామానుజుడి దయ వల్ల తరించాడు. అంటే ఆచార్యుడు అంటే ఏమీ లేదు, జీవుడికి భగవంతుడికి అనుసంధానం చేసేవాడు ఆచార్యుడు, వాడినే గురువు అంటాం మనం. తన భార్య మీద ఎంత రక్తిగా ఉన్నాడో, తన భార్య అంటే ఎంత ఇష్టంగా ఉన్నాడో, ఆవిడ పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడో, ఆ ప్రేమ ఆ రక్తి ఆ ఇష్టం అంత రంగనాథుడి వైపుకి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ మారింది. అంతే ఆవిడ ఉపాసన చేసి రంగనాథుని ఉపాసన చేసి తరించాడు. సర్వంతర్యామి అనే భగవంతుడు, భగవంతుడు సర్వంతర్యామి, ఇందిగలడు అంది లేడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. కానీ తన భక్తుని పట్ల జాలితో జాలితో వాడి భక్తుడి పట్ల ఉన్న భక్తితోటే ఈశ్వరుడే గురు రూపంలో ధరిస్తాడు, దేహం ధరిస్తాడు. అంతకని ఈశ్వరుడు గురువు వేరని కాదు. రామకృష్ణుడు చెప్పాడు అసలు గురువు అంటే ఏం చెప్పాడంటే, తత్వజ్ఞానం కలవాడే సద్గురువు, తత్వజ్ఞానం కలవాడే బోధ గురువు. తత్వజ్ఞానం లేనివాడు బోధ గురువు కాదు, బాధ గురువు అన్నాడు. గురువు గురించి రామకృష్ణుడు ఎలా డిఫైన్ చేశాడంటే, తత్వజ్ఞానం గలవాడే సద్గురువు, తత్వజ్ఞానం గలవాడే బోధ గురువు, తత్వజ్ఞానం లేనివాడు బోధించినది బాధ గురువు వాడని ఇలా డిఫైన్ చేశాడు రామకృష్ణుడు. సర్వాంతర్యమైన భగవంతుడే తన భక్తుల పట్ల జాలితో భక్తులు అంటే భక్తుడు కూడా రూపం ధరించి వస్తాడు భక్తుల కోసం, భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు, భక్తుడికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తూ ఉంటాడు, ఆ గురు రూపంలో వస్తాడు సాక్షాత్. అంటే వాడికి లోపల వాడే ఉంటాడు, పైన వాడే ఉంటాడు, గురు ఆత్మే గురువుగా వస్తాడు. బయట ఉన్న గురువు నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, బయట ఉన్న గురువు నీకు శిక్షణ ఇస్తూ ఉంటాడు, లోపల ఉన్న గురువు లోపల లాక్కుంటా ఉంటాడు. బయట ఉన్న గురువు నీ మనస్సును అంతర్ముఖం చే బాహ్యముఖం కాకుండా అంతర్ముఖం చేయడానికి చూస్తాడు, లోపల ఉన్న గురువు నీ మనస్సును లోపల గుంజుకుంటాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒకసారి రమణ మహర్షి గారు, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు డైరెక్ట్గా చెప్పండి అని ఒకసారి రమణ మహర్షి గారిని వారు ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రతి వాడికి నేననే తెలం, లీవ్ గాడ్ ఎలోన్, దేవుడు ఉన్నాడో లేడట్టు ఉంచండి. ప్రతివాడు నేను 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 అంటాడు. ఈ నేను లేనని ఎవడో చెప్పడు, నేను నేను. ఈ నేను మనం నీళ్ళ వాడకం కంటే ఎక్కువ వాడతాం. ఈ మధ్యన కొంతమంది బుద్ధివంతులు ఏం చేస్తున్నారంటే, నేను వాడతానంటే అహంకారం పెరిగిపోతాం, ఇది అంటున్నారు. ఈ మధ్యన కొంతమంది బుద్ధివంతులు కొత్త మోడల్ ప్రారంభించారు. నేను అన్నం తిన్నానంటానికి బదులు ఇది అన్నం తిందంటున్నారు. ఏది దేహం. ఈ నేను వాడక ఎక్కువైపోతాను, పొగరబోతానం పెరిగిపోతుంది. నేను అన్నం తిన్నానని చెప్పడం ఇది అన్నం తిందంటున్నారు. ఆ వాడకం తగ్గించడం కోసం, ఆ నేను వాడకం, ఐ హ్యావ్ డన్ దిస్ అంటాడు, ఐ హ్యావ్ డన్ అంటాడు, ఏదో చేశానంటాడు, అది చేశానంటాడు, వీడంటే ఒకడు ఉన్నాడో చేయటానికి. ఒకడు ఉంటే పోనీ, ఎవడన్నా ఒకడు ఉంటే వీడంటే ఒకడు ఉన్నాడా? ఓ అర్జున నువ్వెవరితోటైతే పోరాడి యుద్ధం చేద్దాం, యుద్ధాలు చేయి. భీష్ముడు, ద్రోణాచార్యుడు, పెద్ద పెద్దలు, మహావీరులు అందరూ ఉన్నారు. ఎవరితోటైతే నువ్వు పోరాడి యుద్ధం చేద్దాం అనుకుంటున్నావో, నువ్వు యుద్ధం చేయకముందే వాళ్ళని నరికి పోగులు పెట్టి ఉంచాను అర్జున, వీరికి నువ్వు చేతులు ఆడించు, గౌరవ నీది, పని నాదన్నాడు వాడు ఈశ్వరుడు. అర్జును భీష్ముని చంపగలడా, లేకపోతే ద్రోణాచార్యుని చంపగలడా? మహావీరులు వాడు. నువ్వెవళ్ళైతే చంపుదాం అనుకుంటున్నావో, ఇప్పుడు కామరాజు ఆర్డర్ అంటే పెద్దవాడు ఒక స్టూడెంట్ కాలేజీ స్టూడెంట్ చేతిలో ఓడిపోయాడు. ఆ స్టూడెంట్ ఎవడు కామరాజు ఆర్డర్ను ఓడించడానికి? కామరాజు అంటే రామరాజ్యం వాడు. కామరాజు తమిళనాడులో కామరాజు పరిపాలించిన వాడు, రామరాజ్యం అన్నవారు. ఎవడో కాలేజ్ స్టూడెంట్ కామరాజు నాడును ఓడించడం ఏంటి? ఇది మన పురాణాల్లో రాస్తే నమ్మ, అంత పెద్ద నాయకుడు, పరిశుద్ధమైన నాయకుడు, నైస్తిక బ్రహ్మచారి, స్వార్థరహితుడు వాణ్ణి ఎవడో కాలేజ్ స్టూడెంట్ ఓడించడం ఏంటి? ఇది నిన్న కాక మొన్న జరిగిన హిస్టరీ కదా. అది ఈశ్వరుడి నియమం. అంటే ఆ ఈశ్వర ప్రణాళిక ప్రకారం కామరాజు నాడు అబ్బాయి చేతిలో ఓడిపోవాల్సింది, ఓడిపోయాడు అంతే. అందుకని అటు కామరాజుకి పాపులారిటీ లేదని కాదు, వాడు నాయకుడు కాదని కాదు. ఈశ్వరుని ప్రణాళిక, ఈశ్వరుని లీల, ఈశ్వరుని మాయ. అదే రామకృష్ణ అంటాడు, విశాలమైన సృష్టి గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు, ఈశ్వరుడు యొక్క శక్తిని కూడా నువ్వు అర్థం చేసుకోవడం నువ్వు ప్రయత్నం చేయకు, ఈశ్వరుడు ఎంతటి వాడు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు వచ్చిన పని ఏంటంటే నువ్వు జ్ఞానం సంపాదించుకు నువ్వు బయటికి వెళ్ళిపో. నువ్వు వచ్చిన పని ఏదో నువ్వు చూసుకో, నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకుని నువ్వు అమృతానుభవం పొంది మరణ రహిత శరీరం మరణిస్తున్నప్పటికీ మరణం లేని స్థితి ఒకటి ఉంది లోపల. ఆ దేహం మరణించక ముందే మరణం లేని వస్తువులు తెలుసుకుని నువ్వు బయటికి వెళ్ళిపో నువ్వు. అంతేకాని ఈశ్వరుడు ఎంతటి వాడు, ఈ ప్రకృతి ఏమిటి, పంచిపోతారేంటి, ఇవన్నీ తెలుసుకునే తగినటువంటి నీకు టైం లేదు. నీకు తినాలంటే మామిడి పని తినేడుపో, ఆ చెట్టు ఆకులు చెట్టు ఏంటి, బోటని చదువుతూ కూర్చుంటే నీకు మామిడి పండు దొరకదు. ఈశ్వరుడు యొక్క శక్తిని ఊహించలేవు. అంటే నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకుని వెళ్ళిపోయి, ప్రపంచంలోకి ఎందుకు వచ్చావో పని పూర్తి చేసుకుని వెళ్ళిపో నువ్వు. అందుకని ఈశ్వరుడు ఎంతటి వాడు, ఈ సృష్టి ఎప్పటి నుంచి వచ్చింది, మళ్ళీ ఇది ఎక్కడికి వెళుతుంది, ఇదంతా ఇట్లోకి వెళ్ళకి ఇట్లోకి వెళ్తే నువ్వు ముగింపు లేదు దానికి. ఈశ్వరుని లీల, ఈశ్వరుని మాయ నీకు అవగాహన కాదు. ఈ లీలని సపోజ్ ఈ లీలని ఈ మాయని అనిత్యాన్ని ఆధారంగా చేసి దీన్ని ఉపయోగించుకుని ఆ నిత్యస్థితిలోకి సత్యస్థితిలోకి వెళ్ళి జారిపో. అంతవరకు నువ్వు చేయవలసింది అది నువ్వు చేసుకున్న పని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపో. మిగతా విషయాన్న ఈశ్వరుడికి ఎంత శక్తి ఉంది, ఎంత సర్వజ్ఞుడు, వాటిలోకి వెళ్తే నీకు తరించే అవకాశం లేదు, నువ్వు తరించలేవు. నీకు సంబంధించిన పని అంటే నువ్వు చూసుకుని బయటికి వెళ్ళిపో. నువ్వు మామిడి పండు తినేసి బయటికి వెళ్ళిపోయి చెట్టు ఆకులు అంత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో ఎంతకాలం లెక్క పెడతావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒకసారి ఒక అడ్వకేట్ గారు అడిగారు, ఒక ప్లేటర్ గారు ఎవరు, మనకంటే వాళ్ళు వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అడ్వకేట్స్, వాళ్ళు బ్రెయినీ పీపుల్, సమాజంలో మేధావులు వెళ్ళాలంటే ప్లేటర్ వాళ్ళకి, మనకంటే కొంచెం లాజిక్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హేతువాదం ఎక్కువ ఉంటుంది. అడిగాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, ఇటువంటి మాటలు ఏం చెప్పలేదు ఆయన. అన్నాడు నేననే తలంపు నీకు ఉందా లేదు అన్నాడు. నేను అనే తలంపు నీకు ఉందా లేదు, అది మొదటి తలంపు, మూల తలంపు, ప్రథమ తలంపు అంటే దేహగతమైన తలంపు. మన గాఢ నిద్రలోంచి స్వప్నావస్థలోకి, గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. అప్పుడు నేను డాక్టర్ని అనుకోవచ్చు, లెక్చరర్ని అనుకోవచ్చు, వ్యవసాయదారుని అనుకోవచ్చు, నేను స్త్రీని అనుకోవచ్చు, నేను పురుషుని అనుకోవచ్చు. దేహం దగ్గరికి వచ్చినప్పటికే సెక్స్, ఆత్మకు సెక్స్ లేదు. దేహానికి సెక్స్ ఉంది కానీ చైతన్యానికి సెక్స్ లేదు. నేను అనే తలంపు వచ్చాక మిగతా అన్నీ వస్తాయి, వృత్తి వస్తుంది, సెక్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. దేహం నేననే తలంపు వచ్చాక ఇక్కడ ఏమన్నారంటే భగవాన్ నేననే తలంపు ఉంది. నేను అనే తలంపు నీకు ఎక్కడి నుంచి, లోపల నుంచి ఉదయిస్తుందా బయట నుంచి ఉదయిస్తుందా? నేను అనే తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నీకు తెలియదు కానీ లోపల నుంచి ఉదయిస్తుంది. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందా, నేననే తలంపు ఆ మూల తలంపు మూలంలోనే నీ కంట్రోల్ ఉన్నాడు, నీ యజమాని ఉన్నాడు, నీ ప్రభు ఉన్నాడు, నిన్ను పాలించేవాడు అక్కడ ఉన్నాడు. నీ యజమాని, నీ ప్రభువు, ఈ కర్త, మనం కర్త అనుకుంటాం చూడండి, కర్తృరాజ్ఞ అని చోట ఆ కర్త, నీ సర్వస్వం అక్కడే ఉంది, మూల తలంపు మూలంలోనే ఉంది. దేవుడు ఎక్కడున్నాడంటే దేహము నేనే తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ తలంపు మూల తలంపు మూలంలోనే బ్రహ్మం ఉంది, శక్తి ఉంది, ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. అయితే నువ్వు మూల తలంపును విచ్చిడ్రా చెయ్యి, నేననే తలంపును విచ్చిడ్రా చెయ్యి, ఉపసంహరించు ఉపసంహరించు ఉపసంహరించు. అది ఎంతవరకు ఆ తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తోందో అక్కడ అక్కడ గంటూని మూల వెంటనే అక్కడ ఉన్న బ్రహ్మ పదార్థం నీకు తానుగా వ్యక్తం అవుతుంది, నేనుగా వ్యక్తం అవుతుంది, నీకు తానుగా వ్యక్తం అవుతుంది. అది ఆ బ్రహ్మము నీకు వ్యక్తమయ్యాక అది దేహంతో కానీ ఇంద్రియాలతోటి కానీ ప్రకృతితోటి కానీ కలుషితమైన నేను కాదు. అది ఇప్పుడు మనం నేను నేను అంటాం కదా, ఈ నేను దేహంతో ఇంద్రియాలతోటి ఇష్టాయిష్టాలతోటి ప్రకృతితోటి వాసనలతోటి సంస్కారాలతోటి ఈ దేహ వాసన లోక వాసన ఏదో వాసన చెప్తారు, ఈ అన్ని వాసనలతోటి కలుషితమైనదాన్నే మనం నేను 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 అంటాం. కానీ ఈ మూల తలంపు మూలంలోకి వెళ్ళి దాని మూలాన్ని మనం గోచరింప చేసుకోగలిగితే దాని ఆ మూల తలంపు యొక్క మూలాన్ని మనం అక్కడ అంత దూరం వెళ్ళి ఆ మూల తలంపు యొక్క మూలాన్ని మనం చూడగలిగితే అక్కడ దాన్ని దర్శించగలిగితే అక్కడ ఒక నేను అక్కడున్న వస్తువు బ్రహ్మము నీకు తానుగా వ్యక్తం అవుతుంది. దాని దేశాన్ని ఒక దేశకాలకు అతీత ఒక దేశకాలకి పరిమితమైంది కాదు, అది నువ్వు ఉన్నావని నీకు తెలుస్తూ ఉంటుంది కానీ నువ్వు దేహానికి పరిమితం ఉండవు. అటు ఇట్ ఈస్ ట్రూ. అది బైబిల్లో చెప్తాడు కదా, దేవుడంటే యెహోవా అని కృష్ణుడని రాముడని ఇలా అనుకుంటాం కదా మనం, అల్లా అని ఇలా అనుకుంటాం కదా. బైబిల్లో కరెక్ట్గా నిర్వచనం ఎలా చెప్పాడండి, దేవుడంటే నేను ఉన్నాను, అదే దేవుడు. మనందరికీ ఉండాలని ఉంది, ఎవరికీ చనిపోవడం లేదు, అవి ఉండటమే దేవుడు. నేను ఉన్నాను మనందరికీ ఎవరికీ చని అందరికీ ఉండాలని ఉంది, అవి ఉండటమే దేవుడు. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం. ఎటు చూసిన ఆ వస్తువు నీకు గోచరించినప్పుడు, అది నీకు అనుభవిక వేద్యమైనప్పుడు ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన శాంతి. దేహం ఉంటే సుఖం, దేహం ఉందా దేహం లేదా మనకు ప్రపంచం గోచరిస్తుందా ప్రపంచం గోచరించడం లేదా వీటితో సంబంధం లేదు. దేహం ఉండటం వల్ల అడిగి లాభం లేదు, దేహం పోవటం వల్ల అడిగి నష్టం లేదు, ప్రపంచం గోచరించడం వల్ల అడిగి లాభం లేదు, ప్రపంచం అదృశ్యం అవటం అడిగి ఏం నష్టం లేదు. ఇవి ఉన్నాయా లేవో అనే సమస్యలు కాదు, వాడు ఆనందంలో శాంతిలో సుఖంలో. అది స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం. బాహ్యమైన వ్యక్తులతో కానీ, బాహ్యమైన సంఘటనలతో కానీ, బాహ్యమైన పరిమితులతో కానీ సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండే సుఖం. అది నీ హృదయంలో నీకు ఈశ్వర తాలూకు అనుభవం కలిగినప్పుడు, ఆ సముద్రం ఎలా పొంగినప్పుడు ఎలా పొంగుతుందో, ఆ సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం ఒకసారి హృదయంలోంచి పొంగి పొంగి నీ సహస్రాలను ముంచేస్తుంది. అది నీ కడసారించాలి. దేహం ఉండొచ్చు పోవచ్చు, దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, పోవటం వల్ల నీకు నష్టం లేదు. మనం అనుకుంటా ఉంటే నేను చచ్చిపోతే ఈ సంసారం అంతా సంసారం వాళ్ళు శుభ్రంగా బాగుపడతారు, మనకు గది ఇంట్లో వాళ్ళకు గది ఖాళీ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే మనం చనిపోతే ఇదంతా ఈ సంసారం అంతా ఏమైపోతుంది, వీళ్ళందరూ ఇక అలా అనుకుంటాం. అది మన అజ్ఞానాన్ని గుర్తు, అహంభావన గుర్తు, దేహభావన. వీళ్ళందరూ ఏమి పోతారు, వీళ్ళకి అన్నం తింటాం చేస్తాం, వీళ్ళు బతుకుతారా లేదు, ఇప్పుడు నేను చచ్చిపోతే ఎలా వీళ్ళు. నువ్వు చచ్చిపోతే ముందు గది ఒకటి ఖాళీ అవుతుంది, ఇంట్లో వాళ్ళ గది వాడుకుంటారు, నీకేమైనా ఆస్తి ఉంటే శుభ్రంగా పంచుకుంటారు. ఏం అవ్వరు, ఒకసారి నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఇంకా బాగుపడవచ్చు. ఉంది, ఇమ్మీడియట్ గా గది ఒకటి ఖాళీ అవుతుంది. ఏంటి వీళ్ళందరికీ నువ్వు కర్తవా ఈశ్వరుడు కర్తవా? మనకు చాలా తేలికైన కథలతోటి స్టోరీస్ తోటి రామకృష్ణుడు ఎలా చెప్పాడంటే, నువ్వు నీ ఇంట్లో నీ ఇంటి కాడ ఉన్న పనిచేసే మనిషి ఎలా బతుకుతుందో నువ్వు కూడా అలా బతుకు, నీకు జ్ఞానం వస్తుంది, అటాచ్మెంట్ పోతుందని చెప్పాడు రామకృష్ణుడు. నీ ఇంటికాడ పని మనిషి ఉంటుంది, ఆ పని మనిషి మీ ఇంట్లో పని చేస్తుంది, మీ డబ్బును కాపలా కాస్తుంది, మీ బంగారాన్ని కాపలా కాస్తుంది, మీ పిల్లల్ని ఎత్తుకుంటుంది. మీరు ఏదైనా కారణంతో ఏడిస్తే అది ఏడుస్తుంది, మీరు ఆనందంగా ఉంటే అది ఆనందంగా ఉంటుంది. పని మనిషి అలా పని చేస్తూ ఉంటుంది. కానీ మీతో పాటు అన్నీ ఉంటాయి, మీ వస్తువులనే తన వస్తువులు అనుకో లోపల కాపలా కాస్తూ ఉంటుంది. కానీ తన హృదయాంతరాళాల్లో ఇంట్లో వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు, ఎత్తుకుంటుంది, మీ పిల్లల్ని ఎత్తుకుంటుంది, కానీ పిల్లలు నా వాళ్ళు కాదు, ఇక్కడున్న మనుషులు నా వాళ్ళు కాదు, ఇక్కడున్న బంగారం నాది కాదు, కాపలా కాస్తం కాయటం, ఇక్కడున్న ధనం కాదని తన ఆ హృదయాంతరాళాల్లో పని మనిషికి తెలుసు. నీ ఇంట్లో నువ్వు అలా జీవించు, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, అటాచ్మెంట్ నశిస్తుంది. ఈ ఉపనిషత్తులు సారు అవి చిన్న చిన్న కథల కింద చెప్తాడు. నీ పని మనిషి నీ ఇంట్లో ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది, కష్టపడి పని చేస్తుంది, మీరు సంతోషిస్తే సంతోషిస్తుంది, ఏడిస్తే ఏడుస్తుంది. కానీ ఈ జనం నా వాళ్ళు కాదు, ఇక్కడున్న బంగారం నాది కాదు, ఇక్కడున్న ప్రాపర్టీ నాది కాదు, ఏది నాది కాదు తన హృదయంలో తెలుసు, కానీ కష్టపడి పని చేస్తూ ఉంటుంది. నువ్వు నీ ఇంట్లో అలా బతుకు, నీకు జ్ఞానం వస్తుంది, రాగము నశిస్తుంది, ద్వేషం నశిస్తుంది. అప్ప నీ ఇంట్లో పని చేస్తున్న పని మనిషి నీ గురువు. మనం స్నానాలు చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, జపాలు చేస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ చెయ్యండి, కానీ ఇవన్నీ చేస్తాను ఈ నేనా కూడా. ఇప్పుడు రమణాచార్యుడు చేసే ప్రశ్న ఏంటంటే, మీరు అన్ని చేస్తున్నారు రైట్ చెయ్యండి, ఇవన్నీ చేస్తారు, స్నానాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ చేయడానికి ఒక నేను ఉంది కదా లోపల, ఆ నేనెవడు? మీరు అందరినీ మీరెవరు మీరెవరని ప్రశ్నించే బదులు మీకు ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను ప్రశ్నించండి. అది ఆ నేను ప్రశ్నిస్తుంటే దాన్ని డౌట్ చేయండి, కనీసం దాన్ని ప్రశ్నించండి, దాన్ని డౌట్ చేయండి, అది విత్డ్రా అవుతుంది. మీరు దాన్ని ప్రశ్నించగలిగి హూ ఇస్ దట్ ఐ, హూ ఇస్ దిస్ ఐ, హూ యామ్ ఐ అని మీరు ప్రశ్నించగలిగితే దాని విత్డ్రా అవుతుంది, ఉపశమనం పడుతుంది. అంటే మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. మొదట మీకు మనకు మంచి తలంపులు ఉన్నా చెడత ముందు దేహము నేనే తలంపు వచ్చాక ఇతర తలంపులు రావచ్చు, మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు, ఎన్నైనా అవచ్చు. ఎనికి దేహము నేననే తలంపే, అది వచ్చాక మిగతా తలంపులు వస్తాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహమునైనా తలంపుకు వస్తున్నాయి. ఆ మూల తలంపు ఫౌండేషన్ గా పెట్టుకుని మిగతా తలంపులు వస్తున్నాయి, అదే ఫౌండేషన్ దానికి. ఆ మూల తలంపే, ఆ మూల తలంపు ఇతర తలంపులు కలిసి మనం మనస్సు అంటున్నాం. అసలు మూల తలంపే మనస్సు, ఆ మూల తలంపు ఉన్న మరణీకి ఇతర తలంపులు వస్తున్నాయి, మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. ఆ మూల తలంపు నీకు అది పరిష్కారం అవ్వాలి, అది నీ సొంత సమస్య, మున్సిపాలిటీ సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య కాదు. ఆ మూల తలంపు అనేది నీ సొంత సమస్య, అది నువ్వు పరిష్కారం చేసుకోవాలి. అది నువ్వు పరిష్కారం చేసుకోవడం మానేసి ఎవరో వస్తారు, దేవతలు ఎవరో వస్తారు, ఎవరు వచ్చి నాకు సహాయం చేస్తారు, నువ్వు ఎదురు చూడకు, అది నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ సమస్యను అది నీ సొంత సమస్య, ఆ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నమే ఈశ్వరుని అనుగ్రహంగా మారిపోతుంది. నీ ఎఫర్టే, నీ ఎఫర్ట్ చివరికి నీ ఎఫర్ట్ లెస్ స్టేట్కి తీసుకెళ్తుంది. నువ్వు చేస్తున్న ప్రయత్నమే భగవంతుడి దయగా మారుతుంది, భగవంతుడి అనుగ్రహంగా మారుతుంది. ఎఫర్ట్ ఇస్ నీడెడ్, ప్రయత్నం అవసరం. ఇప్పుడు మనకు ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, అశాంతి వస్తుందనుకో, ఎవరికి వస్తుంది? శరీరానికి రాదు దుఃఖం, మరి ఎవరికి వస్తుంది? నేను నేను అంటున్నాను. ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో దానికి వస్తుంది. అది ఎవరు? ఆ వ్యక్తి ఎవరండి? ఆ ఇండివిజువల్ ఎవరు? భగవంతు చైతన్యానికి భిన్నంగా, ఈశ్వరుడికి భిన్నంగా ఉన్న వస్తువు ఏదో ఉంది. ఆ ఉన్న వస్తువుకు భిన్నంగా లెగిసి ఉద్రితంగా బయటకు వస్తున్నట్టే ఈయనేనవడు. ఆ సమస్య నీకు పరిష్కారం కాకపోతే, ఎన్ని సమస్యలు పరిష్కారం నువ్వు చేసుకున్నా, ఆ మూల సమస్య నీ సొంత సమస్య కనుక పరిష్కారం లేకపోతే ఎన్ని సాధించినా ఒకటి లేని సున్నలు అన్నాడు ఆయన. ఒకసారి అరుణాచల శివ చేయమ్మా, ఒకసారి అరుణాచల శివ. అరుణాచల శివ అరుణాచల, దైవనామం నోటి నిండా పలకాలి. ఎవరైనా ఇంటి ఏమనుకుంటారో మాట్లాడితే అలాగే అలాగే నోటి నిండా పలకాలి, హృదయపూర్వకంగా పలకాలి, నిండు మనస్తోడు, నిండు మనస్తోడు పలకాలి. దైవనామాన్ని ఉచ్చారణ చేయడానికి సిగ్గుపడతాండక మనకి జ్ఞానం ఎలాగో వస్తుంది. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతువు అరుణాచల. అరుణాచలాన్ని జ్ఞాన పంచాక్షి అంటారు. అరుణాచలం కూడా ఐదు అక్షరాలే, పంచాక్షి జ్ఞాన పంచాక్షి అంటారు. అది జ్ఞానగిరి, అది జ్ఞానగిరి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల. శాంతినిచ్చే మౌంటైన్ అది, శాంతిదాత, కాంతిదాత, జ్ఞానదాత. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల. అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడు. కైలాసంలో ఈ అని పాక్షిక సత్యాలనుకోండి కైలాసంలో, కానీ మీరెంత నిజమో నేనెంత నిజమో ఈ లోకం ఎంత నిజమో దేహంలో నేను ఉన్నాను అనుకున్నవాడు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడని చెప్పినా, కైలాసంలో శివుడు ఉన్నాడని చెప్పినా, ఇవన్నీ పార్షియల్ ట్రూత్, పాక్షిక సత్యాలు. ఎటువంటి సత్యాలు అంటే నేను దేహం లోపల నేనున్నానని ఎవడో అనుకుంటున్నాడు కదా, అనుకునేవాడు ఎంత నిజము, స్వర్గం కూడా అంతే నిజము, నరకం కూడా అంతే నిజము, లోకాలు కూడా అంతే నిజము, మరణానంతర జీవితం కూడా అంతే నిజం. ఈ దేహం లోపల నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నా, నేను ఆ దేహగతమైన నేనెంత నిజము, ఆ దేహాభిమానం ఎంత నిజము, దేహంతో తాదాక్ష్యం పొందే ఆ మూల తలంపు మొదటి తలంపు అంత నిజము, కైలాసం కూడా అంతే నిజము, స్వర్గం కూడా అంతే నిజము, నరకం కూడా అంతే నిజము, మరణానంతర జీవితం కూడా అంతే నిజము. మరణించిన తర్వాత ఎవడైతే ఉంటాడనుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు అని మనం పరిశీలించటం లేదు, దాన్ని అర్థం చేసుకోవటం లేదు. వాడి బోన్లో ఎవడైతే ఇప్పుడు నేను అంటున్నాడో అని బోన్లో నిలబెట్టాలి, బోన్లో నిలబెట్టాలని ఎగ్జామ్ చేయాలి వాడిని. మనం డౌట్ ఎలా వాడి బోన్లో ఎలా నిలబెడతాం, ఎలా డౌట్ చేస్తాం, వాడే నిజం అనుకుంటున్నాం మనం, ఆ సైతానే నిజం అనుకుంటున్నాం. ఇది మగపిల్లవారి పార్టీ కాదు, ఇది ఆడపిల్లవారి పార్టీ కాదు, ఇది నేను లేననివాడు. అది పూర్తిగా చైతన్యానికి సంబంధించిన వాడు కాదు, పూర్తిగా జడానికి సంబంధించిన వాడు కాదు. ఈ చైతన్యానికి జడానికి మధ్యలో వస్తున్నాడు, వచ్చి కూర్చున్నా పర్లేదు, పెత్తనం చేయడం మొదలెడుతున్నాడు. పెత్తనం చేస్తే వాడు ఎంక్వైరీ చేయండి, ఇది ఎవడంటే ఎంక్వైరీ చేస్తే పత్తా లేకుండా పోతాడు, వాడిని విచారణ చేస్తాడంటే, విచారణ చేయకపోతే కోటి జన్మలైనా మిమ్మల్ని విడిచిపెట్టడు, అది ఎలాగో ఉంటాడు. విచారణ చేశారే పత్తా లేకుండా పోతాడు. ఇది ఆడపిల్లవారు వాడు, మగపిల్లవారు సంబంధించిన కాదు, వధువుకు సంబంధించిన వాడు కాదు, వరుడికి సంబంధించిన వాడు కాదు. వచ్చి పెత్తనం వచ్చి కూర్చుని భోంచేసి వెళ్ళిపోయినా పర్లేదు, పెత్తనం మొదలుపెట్టాడు. వాడే సైతాను. వీణే శిలువయ్యాలంటారు రమ్మ మహర్షి గారు, శిలువు వీణే శిలువయ్యాలని. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అది ఆ జ్ఞానం ఈశ్వరుని దయ రావాలి, కానీ మనకు లోపల నుంచి పొంగి వచ్చేస్తుంది. ఆ టచ్ డివైన్ టచ్ మీకు తెలుస్తుంది. అది లోపల నుంచి ఈ చెయ్యి చెయ్యిని ముట్టుకుంటే స్పర్శ ఎలా తెలుస్తుందో మీకు ఈశ్వర అనుగ్రహం మీకు లోచూపు కనుక కలిగితే, మీ మైండ్ ఎంట్రవర్ట్ అవుతుంటే లోచూపు కలిగితే, అంతర్దృష్టి కలుగుతుంటే మీకు ఆ దేవుని భగవంతుడి యొక్క స్పర్శ, ఆ గురువు యొక్క స్పర్శ, అనుగ్రహం తాలూకు స్పర్శ మీకు భౌతికంగా కూడా తెలుస్తూ ఉంటుంది. దానికి డివైన్ అయి కూడా అక్కర్లేదు, భౌతికంగా కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే లోచూపు కావాలి, కొంత అంతర్దృష్టి కావాలి. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. తిండిని నిన్ను చేరి తిని తిన మానేను. తిండిని నిన్ను చేరి తిని తిన మానేను. ఏమిటమ్మ తర్వాత? తిన నానేను అంటే మన అశాంతికి, మన పునర్జన్మలకి, ఈ ప్రకృతి గుణాలకి అన్నిటికీ ఈయననే కారణం. ఇది బాడీ బాగుండయ్యే కారణం. ఈ బాడీ బాగుండి అయినా కొంతమంది దొంగనేని అంటారు. ఈ బాడీ బాగుండి అయినే కొంతమంది దొంగనేని అంటారు. తిండిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోవుదును అరుణాచల. అంటే దేహంతో పెనవేసిపోతుంది. ఇప్పుడు దేహం కూర్చుందనుకో, నేను కూర్చున్నానంటాడు. వాడు కూర్చోడేంటి? అది దేహంతో తాదాప్యం పొందమా, దేహం కూర్చుంది కాబట్టి నేను కూర్చున్నాను అనుకుంటాడు. ఈ దేహం ఎదురెదురు చనిపోతుంది. ఈ దేహం చనిపోయినప్పుడు దేహానికి ఏమి దుఃఖం ఉండదు. దేహం నేను చనిపోతున్నాను అనుకోదు. దేహము నేను చనిపోతున్నాను అనుకోదు. మరి ఎవరు దుఃఖపడతారు? మన దేహం మరణించినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. దేహం దుఃఖపడదు. దేహానికి నేననే శక్తి లేదు. దేహానికి కనుక నేననే అనే శక్తి ఉంటే శ్మశానానికి ఎవరు వెళ్ళరు అసలు. బరేల్ గ్రౌండ్కి ఎవరు అందరూ ఇంటికి వచ్చేస్తారు తిరిగి. దేహానికి కనుక నేననే శక్తి ఉంటే ఇంకా శ్మశానానికి ఎవరు వెళ్తారు? దేహానికి కాదు, దేహానికి నేనే తలంపుడినా దేహం మిమ్మల్ని కాల్చనివ్వదు. ఆ దేహాన్ని కూడా దేహాన్ని కాల్చనివ్వదు. అది దానికి నేననే తలంపు లేదు. మరి లోపల మనస్సు అనండి, జీవుడు అనండి, ఏదో ఇంకో పేరు పెట్టండి, చిజ్జడ గ్రంథి అనండి, ఆ చైతన్యాన్ని జడాన్ని ముడేసే గ్రంథి అనండి, లేదా ఇంకోటి అనండి ఏదో పేరు పెట్టి పిలవండి. అది ఈ దేహము నేనని ఎవడో చెప్తున్నాడు మనకి. ఈ దేహము నేను అని ఎవడో చెప్తున్నాడు. ఈ దేహము నేనని లోపల నుంచి ఎవడో చెప్తున్నాడు. మనస్సుతో మరొకటో జీవుడో ఇంకోటి వాడు ఏడుస్తాడు దేహం చనిపోయినప్పుడు. దేహం ఏడవదు. ఈ దేహము నేనే చెప్పే తలంపు ఏడుస్తుంది దేహం చనిపోయినప్పుడు. ఏం చేత ఏడుస్తుంది? ఈ దేహము నేనని అది అనుకుంటాను కాబట్టి. అంచేతే శ్రీకృష్ణుడు భగవంతుడు వాసుదేవ స్వామి ఏమన్నారంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేహం మనం దేహం చనిపోవటానికి సాధన చేయక్కర్లేదు. దేహం చనిపోకముందే చావు లేని సత్పదార్థం నీ హృదయంలో ఉంది. ఆ హృదయం నీ దేహంలో భాగం కాదు. స్కానింగ్ చేసి చూస్తే తెలియదు, లోపల ఉంది. ఈ దేహగతమైన నేను మూల తలంపు మూలం నీ హృదయంలో ఉంది. ఆ హృదయం ఫిజికల్ హార్ట్ కాదు, అది స్పిరిచువల్ హార్ట్. లేదంటే ఉంది, నీకు ఆ స్ఫురణ తెలుస్తూ ఉంటుంది. స్వయంగా ప్రకాశించేవాడు దేవుడు. స్వయంగా స్ఫురిస్తది జ్ఞానం. స్వయంగా ప్రకాశించేవాడిని దేవుడు అంట మనం. నీకు లోపల ఒక వస్తువు, స్వతంత్రమైన వస్తువు ఉంది. చావు లేని సత్పదార్థం ఉంది. అశాంతి ఎలా ఉంటుందో, అజ్ఞానం ఎలా ఉంటుందో, బంధం ఎలా ఉంటుందో అసలు తెలియనటువంటి ఒక వస్తువు, స్వతంత్రమైన వస్తువు, ఇండిపెండెంట్గా ఉన్న ఒక వస్తువు. చావుతోడు సంబంధం లేకుండా, పుట్టుకతోడు సంబంధం లేకుండా, లోకానికి సంబంధించిన అల్లకల్లోనితోడు సంబంధం లేకుండా, పంచభూతాలతోడు సంబంధం లేకుండా ఒక చైతన్యం తాలూకు అంశ అది నీ హృదయంలో ఉంది. అది డెత్ లెస్, బర్త్ లెస్, అది సార్వర్ లెస్, అన్నిటికీ లెస్సలేదు. దానికి కూడా ఏం ప్రాపర్టీ ఏం లేదు, అంతా తానే. అది నీ హృదయంలో ఉంది. దేహం చనిపోవడానికి నువ్వేం సాధన చేయక్కర్లేదు. దేహం చనిపోయినా చావులేని వస్తువు నీ హృదయంలో ఒకటి ఉంది. ఈ దేహాన్ని ఉపయోగించుకుని మ్యాక్సిమం నీ ఇంద్రియాలని, నీ దేహాన్ని, నీ మనస్సుని మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ చావులేని సత్పదార్థాన్ని కనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ అదే జీవితం యొక్క గమ్యం. అదే అంతకుమించి నువ్వు సాధించేది ఏమి లేదు. అంతకుమించి నువ్వు నేను ఏదైనా సాధించాను నువ్వు అనుకున్నా అది డ్రీమ్ స్టఫ్. వీఆర్ షేక్స్పియర్ చెప్తాడు, వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడమ్, వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడమ్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్. వాళ్ళు కూడా కొన్ని పోయిట్స్ కూడా కొన్ని దర్శించి చెప్పినవి ఉండాలి. We are such a stuff as dreams are made on. Our little life is rounded with a slip. ఎంత ఫిక్షన్ కాదు. మనం న్యూస్ పేపర్లు ఈ నవల్స్ చదవడానికి అలవాటు పడ్డాం, కానీ భగవంతుడి వాక్యాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, లేదా ఖురాన్ లేదా ఇంకో బైబిల్లో దేవుని వాక్యాలు చదవడానికి అలవాటు పడలేదు. భగవంతుడు చెప్పిన భగవంతుడు ప్రమాణంగా దేనైతే చెప్పాడో, ఏ శాస్త్రాన్ని చెప్పాడో అది చదివితే అధ్యయనం. నువ్వు రోజు న్యూస్ పేపర్ చదివితే అది అధ్యయనం కాదు, లేదా లైబ్రరీకి లేదా నవల తెచ్చుకుని చదివితే అది అధ్యయనం కాదు. నిన్ను నీకు భగవద్ అనుభవం కలగజేసేది, మోర్టాలిటీ నుంచి ఇమ్మోర్టల్ స్టేట్ పొందేది, డార్క్నెస్ నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేది, మృత్యువులోంచి అమృతత్వం తీసుకొచ్చేది అది చదివితే అది అధ్యయనం. అది అంతేగా నువ్వు ఏది న్యూస్ పేపర్ చదివి నేను అధ్యయనం చేస్తున్నా అంటే మీనింగ్ వస్తుంది. అది న్యూస్ పేపర్ చదవటం స్వాధ్యాయం కాదు. దేవుని వాక్యము దేవుడై ఉన్నది. మనం ఏం చేస్తాం, మనసులో ఒకటి ఉంటుంది, నోటితోడు ఒక మాట చెప్తాం. దేవుడు చెప్పి మాట అది కాదు, వాడు ఎస్సెన్సే. దేవుడు వేరు, దేవుడు చెప్పిన వాక్యం వేరు కాదు, భగవద్గీత వేరు, భగవంతుడు వేరు కాదు. భగవంతుడి యొక్క ప్రతిరూపమే భగవద్గీత. అంత విశాలంగా ఉన్న భగవంతుడు, అంతట వ్యాపించిన భగవంతుడు, అన్ని లోకాల్లోనూ వ్యాపించిన భగవంతుడు, ఆ ఖగోళాన్ని అంతా ఆడించే భగవంతుడు, నీ భక్తికి లోబడి నీ చిన్న హృదయంలో ఇమిడిపోతున్నాడు అయ్యా, వాడి దేవుడు. ఖగోళాన్ని నీ జీవితాన్ని నీ ప్రారంభాన్ని బట్టి మీ దేహాలను ఆడించే దేవుడు, సృష్టికి అబౌవ్గా ఉన్న దేవుడు. సృష్టిలో ఉన్నాడు, సృష్టికి అబౌవ్గా కూడా ఉన్నాడు. జ్ఞానంలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, ఇట్లా దీనికి అబౌవ్గా కూడా ఉన్నాడు. కానీ నీ భక్తికి లొంగిపోయి నీ చిన్న హృదయంలో బందీ అయిపోతున్నాడు దేవుడు. వాడు దేవుడు అంటే కరుణ, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్. నీ చిన్న హృదయంలో వాడు బంధం పడుతున్నాడు. అదే రామకృష్ణ అంటాడు ఒక సందర్భంలో, ఓ ఈశ్వరుడా, ఓ పరమేశ్వరుడా, ఓ నారాయణుడా, నీ జ్ఞానాన్ని దగ్గర పెట్టుకో, నీ అజ్ఞానాన్ని కూడా నీ దగ్గర పెట్టుకో, నీ ఇష్టాలు అయిష్టాలు నీ దగ్గర పెట్టుకో, చావులు పుట్టుకులు అన్ని నీ దగ్గర పెట్టుకో, నాకు ఏం అక్కర్లేదు, ఈ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఈ ఏముంటాయి చూడండి, శక్తులు విభూతులు, నీ విభూతులన్నీ నీ దగ్గర పెట్టుకో. ఈ సిద్ధులు ఉన్నాయి చూశారు, సిద్ధులు, ఆ సిద్ధులు కూడా అన్ని నీ దగ్గర పెట్టుకో. ఒక్క సిద్ధి కూడా నాకు అక్కర్లేదు, ఈ సిద్ధులని నీ దగ్గర పెట్టుకో, ఈ మహిమలని నీ దగ్గర పెట్టుకో. ఈ ప్రభుత్వం ఈశ్వరుడు అంటే ఎవడు ప్రభు, ఈశ్వరుడు అంటే ఎవరు ప్రభు, ఆడించేవాడు, యజమాని. ఆ ప్రభుత్వం అంటే జగత్తుని పరిపాలించే శక్తి ఉంది నీకు, అది కూడా నాకు వద్దు, అది కూడా నీ దగ్గర పెట్టుకో. ఓ దేవుడా, ఈ ప్రభుత్వం చూసావు, ఈ శక్తిని పరిపాలించే ప్రకృతిని రూలు చేసే శక్తిని చూసావు, ఈ జీవకోటిని ఆడించే శక్తి జీవరూపంలోని ప్రకృతి రూపంలో ఉన్నాడు ఈశ్వరుడే. అదే కదా స్వామి వివేకానంద రోజు చెప్పేది, జీవారాధనే ఈశ్వరారాధన. అంటే జీవుడు రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడే, ఈశ్వరుడే జీవరూపంలో ఉన్నాడు, ఈశ్వరుడే ప్రకృతి రూపంలో ఉన్నవాడు. అంటే జీవారాధనే ఈశ్వరారాధన అని నీ దగ్గర పెట్టుకో, సిద్ధులు నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు సిద్ధులు ప్రయోగిస్తూ ఉంటారు కదా, ఏ అవి కూడా నాకు నీ ప్రభుత్వం కూడా నీ దగ్గర పెట్టుకో. అంటే పరిపాలన చేసే శక్తి ఉంది, అది నది అన్ని అన్ని నీ దగ్గర పెట్టుకో. నిన్ను కోరేది ఒకటి, నిన్ను ప్రార్థించేది ఒకటి, హృదయపూర్వకంగా నిండు మనస్సుతో త్రికరణ శుద్ధిగా అది నిన్ను ప్రార్థించేది. నీ పాదాల మీద మటుకు నాకు భక్తిని ప్రసాదం. ఈ పరిపాలన నాకు అక్కర్లేదు, ఈ జ్ఞానాలు అజ్ఞానాలు అది ఈ ప్రకృతి పంచభూతాలు ఎంత అది ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు ఏమీ నాకు అక్కర్లేదు. నీ గొప్ప శక్తివంతుడు అంటున్నాడు దేవుడు. శక్తి లేకుండా దేవుడు ఉండడు, శక్తి లేకుండా జ్ఞానమే ఉండదు, శక్తి లేకుండా ఈశ్వరుడు ఎలా ఉంటాడు అని నీ దగ్గర పెట్టుకో. విరువులు చేసే శక్తి కూడా ఏమీ వద్దు నాకు. నీ పాదాల మీద భక్తిని ప్రసాదించు నారాయణుడా. డివోషన్ ఎంత దూరం తీసుకెళ్లాడో చూడండి. ఒక ఐశ్వర్యం, చాలా ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యం కూడా నీ దగ్గరే పెట్టుకో. నీ విభూతులన్నీ నీ దగ్గరే పెట్టుకో. అంటే మనం నేర్చుకోవాల్సింది ఒకటి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా శరీరం మరణిస్తుంది. ఆ ప్రారంభం ఎంతకాలం ఉందో అంతకాలం అది తిరుగాడుతుంటుంది. అది నరసాపురంలో ఉండాలో పాలకొల్లో ఉండాలో అమెరికాలో ఉండాలో ఉంటుంది. అది డెస్టినీని బట్టి అది తిరుగాడుతుంటుంది. ఏ రోజున ఏ గంటలో ఏ క్షణంలో అది విడిచిపెట్టాలో చివరి శ్వాస పోతుంది, చివరి గాలి పోతుంది. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే శరీరానికి మరణం రాకముందు శరీరాన్ని ఇంద్రియాలని మనస్సుని మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలని మ్యాక్సిమం ఉపయోగించుకుని మృత్యువు రాకముందే అమృత స్థితి పొందు. ఇది ఉపనిషత్తులు సారం అంత. ఇది నువ్వు మ్యాక్సిమం ఉపయోగించుకో. ఏ ఋషి చెప్పినా సారం ఇది. నీ దేహారోగ్యం కాపాడుకో, నీ మానసిక ఆరోగ్యం కాపాడుకో, తిండి కాడి జాగ్రత్తగా ఉండు, సాత్విక బుద్ధిని విడిచిపెట్టకు. ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించినా, ఇతరులు ఎవరైనా నిన్ను ఉద్రేకపరిచినా ఉద్రేకపడకు. నీ సత్వగుణాన్ని విడిచిపెట్టకు. సత్వగుణం కూడా గుణమైనా గుణాతీత స్థితికి తీసుకెళ్తుంది అది. అయితే సాత్విక బుద్ధిని పోషించుకో, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు. బాహ్య పరిస్థితి నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా బుద్ధిమంతుడు ఎంత అందంగా చెప్తాడో చూడండి. బాగా మన కళ్ళు ఉండాలి కానీ ఎన్ని అందాలో భగవద్గీత. అసలు కళ్ళు అంటూ ఉండాలి, చూడటానికి కళ్ళు ఉండాలి, వినటానికి చెవులు ఉండాలి. ఒకసారి రమణ మహర్షి గారు అన్నారు, కొంతమంది కళ్ళు ఉన్నా కళ్ళు లేనట్టు ఉంటారు, చెవులు ఉన్నా చెవులు లేని వాళ్ళు. అంటే కళ్ళు ఉండి చూడరు, చెవులు ఉండి వినరు. గుడ్డివాడు ఎలాగో చూడలేడు, నువ్వు కళ్ళు ఉండి చూడలేకపోతున్నావు. చెవిటివాడు ఎలాగ వినలేదు, నువ్వు చెవి నుండి వినలేకపోతున్నావు. ఏం చెప్తున్నావు? ఆ బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు అంటే స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, గుణాతీతుడు. ఏదో రకరకాల పేర్లు పెట్టాడు కదా. ఆ బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి రకరకాల పేర్లు పెట్టాడు చూసి. వాడికి పుణ్యం అక్కర్లేదు. పుణ్యాన్ని ఎక్కడి నుంచి పెట్టేస్తాడు, పాపాన్ని ఎక్కడి నుంచి పెట్టేస్తాడు అని వాడికి దోషాలను అన్ని విడిచిపెట్టేస్తాడు, అన్ని ఎక్కడి విడిచిపెట్టేస్తాడు. వాడి శరీరానికి చావు రాకముందే అన్ని ఎక్కడి విడిచిపెట్టేసి వాడు పొందవలసిన స్థితి పొందుతాడు. అది బుద్ధిమంతుడి లక్షణం. అది అంటే పుణ్యం బంగారు సంఖ్యలు, పాపం ఎనప సంఖ్యలు. అంటే మనం దేహాభిమానంతో ఏదైనా పని చేసామనుకోండి, పుణ్యానికి పుణ్యం ఉంది, పాపానికి పాపం ఉంది. దేహాభిమానం లేకుండా ఏ పని చేసినా పుణ్యం లేదు, పాపం లేదు. అది దేహాభిమానం లేనివాడు, దేహబుద్ధి లేనివాడు ఏదైనా పని చేస్తుంటే ఈ పని నేను చేస్తున్నాను తలంపు వాడుకు ఉండదు. ఆ తలంపే వాడుకు ఉండదు. ఏం చేస్తుంది? ఈశ్వరుడు చేతిలో పని ముట్టిగా వాడు ఉంటాడు. ఈశ్వరుడు చేతిలో ఇన్స్ట్రుమెంట్ వాడు. దేహాభిమానం ఉన్నవాడు, దేహాభిమానం ఉన్నవాడు వాడు పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు. ఈ ఫలితాన్ని అనుసంధానం చేసేవాడు అంటూ ఒకడు ఉన్నాడా అని రమణ మహర్షిని అడిగారు. సరే బ్రహ్మం సరే సరే అది దోషరహితము. ఈ జగత్తుకి చావులకి పుట్లకి రాగద్వేషాలకి పుణ్యపేపాలకి ఇది అబవ్వగా ఉంది, అంతటా ఉంది, అబవ్వగా కూడా ఉంది. అది సరే సరే, అది అబ్సల్యూట్ ట్రూత్, అది నేకెడ్ ట్రూత్. సరే ఇప్పుడు మనం వ్యవహారిక దశలో మనం ఏదైనా మంచి చేయొచ్చు చెడ్డ చేయొచ్చు. ఈ కర్మ ఈ కర్మని ఈ ఫలితాన్ని అనుసంధానం చేయడానికి ఒకడు ఉండాలి కదా. ఎవడైనా ఉన్నాడంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితము అని చెప్పినటువంటి ఈ రమణ మహర్షి దరి ఈశ్వర అది అది అద్వైత మనోకల్పితున్నాడు. కానీ మనం చేసిన కర్మకు అనుసంధానం పెట్టేవాడు ఒకడు ఉన్నాడంటే అప్పుడు చెప్పాడు దరి ఈశ్వర. అయితే ఇది పాక్షిక సత్యం అవచ్చు దరి ఈశ్వర. చాలా మంది ఏమనుకుంటారంటే గౌతమ బుద్ధుడు నాస్తికుడు అనుకుంటారు. నాస్తికుడు కాదు ఆస్తికుడే, కానీ ఉరికే ఈశ్వరుడు ఉన్నాడా లేడంటే ఉన్నాడని చెప్పేవాడు కదా, లేడని చెప్పేవాడు కదా, మౌనంగా ఉండేవాడు. అంటే ఈశ్వరుడు పేరు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను డైరెక్ట్గా బ్లిస్ట్ నీ హృదయంలో ఉన్నటువంటి ఆనంద సముద్రంలోకి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా నేను ఆనంద సముద్రంలోకి పంపేయడానికి అది చేసిన ఆయన ప్రక్రియ. అంతేకాని నాస్తికుడు కదా ఆస్తికుడే. ఈశ్వరుడు లేడనప్పుడు ఆయన చెప్పలేదు, మౌనంగా ఉండేవాడు. ఆ ప్రశ్న వచ్చేటప్పుడు మౌనంగా ఉండేవాడు. ఓ ప్లేటర్ గారు రమణ మహర్షి గారిని చక్కటి ప్రశ్న అడిగారు, ఏమండి కొండ దేవుడు అంటారంటాడు. ఈ కొండది ఈ రాళ్ళ బుట్టది దీని దేవుడు అంటారేంటన్నారు. అంటే ఆయన అన్నాడు ఈ దేహం ఏంటి, ఇదంతా ఎముకలు గూడు, ఎముకలు ఉంది ఇందులో, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది. ఈ ఎముకలు గూడిది శరీరం అంటే ఒక ఎముకలతోటి కట్టిన ఇల్లుది, మాంసంతో కట్టిన ఇల్లుది. ఈ దేహం ఎముకలు గూడిని నువ్వు అనుకుంటున్నావా లేదా అన్నాడు. నేనే అనుకుంటున్నా అన్నాడు. ఈ దేహం మరి దేహాన్ని నేను అనుకుంటున్నావు నువ్వు, దేహం నువ్వు కాకపోయినా, దేహం నువ్వు కాకపోయినా దేహం నేను అనుకుంటున్నావు. నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, మీరు ఇక్కడ సూక్ష్మ బుద్ధితో శ్రవణం చేయాలి. మీరు దేహం నువ్వు కాకపోయినా దేహాన్ని నేను దేహం నేను అనుకుంటున్నావు, ఇదంత నిజము. ఆ కొండను శివుడు నేను అనుకోవటం కూడా అంతే నిజం. ఇదెంత నిజమో అదే అంతే నిజం. అంచేత భగవంతుడు ఏమని చెప్పాడంటే మీరు దేహంలో ఉండండి, దేహం మీ దేహానికి చావు వచ్చే వరకు దేహంలో ఉండండి, బలవంతం చావులు వద్దు. ఆ ప్రారంభం పూర్తయ్యే వరకు ఉండి ఎస్కేపిజం వద్దు. ఎప్పుడు చావు వస్తుంది ఎప్పుడు చావు వస్తుంది, చిరకాలం బతకాలనుకోవటం ఎటువంటిదో, ఎప్పుడు చావు వస్తుంది ఎప్పుడు చావు వస్తుంది, ఎదురు చూడటం అటువంటిదో, రెండు పనికిరావు. చిరకాలం అది అనుకోకూడదు. ఈ అనుకోవటమే మనకి ఈ అనుకోవటం వల్ల జీవలక్షణాలు పెరుగుతున్నాయి. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేవాడు జీవుడు, జరిపించేవాడు ఈశ్వరుడు. మనం తొందరపాటు పడినా మన శరీరానికి చావు రాదు. ఆ మొదట గాలి పోసిన వాడే గాలి మరి చివరిలో తీస్తాడు వాడు. మొదట శ్వాస ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే నిర్ణయం పడుతుంది మనకు చివరి శ్వాస ఎప్పుడు తీయాలో. ఇప్పుడు ఎక్కడున్నా అమ్మ పద్మజే, అది ఇక్కడ ఈ దేహం నేను అనుకోవటం ఎంత నిజమో, నువ్వు శివుడు ఆ దేహం కొండతో తాదాప్యం పొందటం కూడా అంతే నిజం. ఇదంతా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యం. నువ్వు ఈ దేహం నేను అనుకుంటున్నావు, దేహంతో నువ్వు కాని దేహంతో నువ్వు తాదాప్యం పొందుతున్నావు, ఆ కొండతో ఆయన తాదాప్యం పొందుతున్నాడు. నీకు నిజం కావాలవే, ఇదెంత నిజం, అంది అంత నిజం. ఇంకొక ప్లేటర్ గారు అది కాకినాడ ప్లేటర్ గారు ఇంకో ప్రశ్న అడిగారు, భగవాన్ కోరికలు ఉండొచ్చా అని ఏదని అడిగారు. వాళ్ళకి ఈ బోన్లు పెట్టి మనుషులను ప్రశ్నలు వేయటం అలవాటు వాళ్ళకు. ఆ కాకినాడ ప్లేటర్ గారు ఏం చేశారంటే ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళని పడగొడతారని అంటే రమణ మహర్షి గారిని పల్టీని కొట్టించారని. వాళ్ళు వచ్చేమడిగంటే కోరికలు ఉండొచ్చా లేదని అడిగారు భగవాన్. చాలా అమాయకత్వంగా నటించి అడిగాడని, ఏమీ తెలియని వాళ్ళకు. అంటే కోరిక ఉండొచ్చా లేదని అడిగితే ఉండకూడదు, కోరిక దుఃఖానికి కారణం అవుతుంది, ఉండకూడదు అని చెప్పాడు. సరే ఇటు దొరికాడు అనుకున్నాడు. ఆ నేర్చుకోవడానికి రాలేదు, వాదించడానికి వచ్చాడు అని. ఆ వచ్చిన ప్లేడర్ గారు నేర్చుకోవడానికి రాలేదు, వాదించడానికి వచ్చాడు, దొరికాడు అనుకున్నాడు. అయితే ఇప్పుడు నేను కాకినాడ నుంచి అరుణాచలం నేను కోరిక పెట్టుకుని వచ్చానా, చూడాలని కోరిక పెట్టుకుని వచ్చానా, కోరిక లేకుండా వచ్చానన్నారు ప్లేడర్ గారు. కోరికతోటే వచ్చామన్నాడు. అయితే ఇప్పుడు మీరే చెప్పారు కదా కోరిక ఉండకూడదు, మరి నేను కోరికతో ఇక్కడికి వచ్చాను. నువ్వు చెప్పే ఆర్గ్యుమెంట్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా అని అడిగాడు. అది అయిపోయిన తర్వాత మీరు ఏదైనా చెప్పిందని చెప్పండి అన్నాడు. నీకు కాకినాడలో ఇంకేమైనా కోరికలు ఉన్నాయా, అసలు నీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా, ఈ అరుణాచలం రావాలనే కోరిక ఒకటే ఉందా అని అడిగాడు. ఇంకా చాలా కోరికలు ఉన్నాయండి, ఈ అరుణాచలం చూడాలని కూడా కోరిక ఒకటి అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడంటే, చెడ్డ కోరికలన్నీ అట్టే పెట్టుకుని అరుణాచలం చూడాలని మంచి కోరిక ఒకటే వదిలేస్తావు నువ్వు. అన్ని కోరికలు అట్టే పెట్టుకుని మోక్షం పొందాలన్న కోరిక, మోక్షం పొందాలన్న కోరిక, అది కోరిక అంటే కోరికే. చెడ్డ కోరికలన్నీ లోపల దాచుకుని మోక్షం పొందాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలన్న కోరిక, మంచి కోరిక వదిలేస్తావయ్యా నువ్వు. అంటే అన్ని కోరికలు లోపల దాచుకుని, సంస్కారాలు వాసనలు దాచుకుని, ఆ బుద్ధికి ఒకరు అన్నీ పెట్టుకుని నువ్వు ఈ అరుణాచలం చూడాలన్న కోరిక ఒకటి వదులుకుంటావా? లోకానికి సంబంధించినవి, సమాజానికి సంబంధించినవి, దేహానికి సంబంధించినవి, సంసారానికి సంబంధించినటువంటి కోరికలన్నీ పెట్టుకుని మోక్షం పొందాలన్న కోరిక ఒకటి వదులుకుంటావా నువ్వు? అంటే ఇవన్నీ ప్లేడర్ తెలియట్లేదు. అంటే పెద్దల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళాలి, కానీ వాదించడానికి వెళ్ళిన ప్రయోజనం లేదు. ఇది ఇక్కడ భగవంతుడు చెప్పాడు ఒకటి, మీరు దేహంలో ఉండండి, చావు కోసం తొందరపడకండి. మీ ప్రారంభ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి అది చనిపోతుంది. ఎప్పుడు ఏ రోజున ఏ గంట, ఒక గంట ముందు చావదు, ఒక గంట వెనక చావదు, అది ప్రతీదంతే. అంటే ఒకసారి భగవాన్ ఈ మాటలు చెప్తాంటే ఒక ప్లేడర్ గారు ఏం చేశారంటే, చావు ఒకటి, పుట్టుకొకటి, పెళ్ళి ఒకటి, చదువు ఒకటి, ఏ ప్రారంభాన్ని బట్టి జరుగుతాయో, ప్రతి చిన్న సంఘటనే ప్రారంభాన్ని బట్టి జరుగుతుందని ప్రశ్న. పుట్టుకోటి, చావు ఒకటి, పెళ్ళి ఒకటి, ఇంకా చదువు ఒకటి, ఇటువంటి అన్ని మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని ప్రారంభాన్ని బట్టి జరుగుతాయో, ప్రతి ఇన్సిడెంట్ ప్రారంభాన్ని బట్టి జరుగుతుందా అన్నారు. ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రారంభాన్ని బట్టి జరుగుతుందన్నాడు ఆయన. అప్పుడు ప్లేటో గారు లేచారు. లేచి అక్కడ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, ఆ టేబుల్ ఫ్యాన్ ఆన్లో ఉంది. ఆన్లో ఉంటే దాన్ని ఆఫ్ చేశారు, ఆయన తిరుగుతున్న ఫ్యాన్ని ఆఫ్ చేశారు. ఈ టేబుల్ ఫలానా రోజుని, ఫలానా గంటలో, ఫలానా క్షణంలో ఈ తిరుగుతున్న టేబుల్ ఫ్యాన్ని ఫలానా నిమిషంలో నేను ఆఫ్ చేయాలనే విషయం నా తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే నిర్ణయం అయిపోయిందా? మీరు ప్రశ్న, మీకు అర్థమవుతుంది, ఫాలో అవుతున్నారు మీరు? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఫలానా రోజుని ఇక్కడ రమణాస్తున్న ఈ ఫ్యాన్ నేను ఆఫ్ చేశాను కదా. ఆఫ్ చేసినప్పుడు ఈ ఫ్యాన్ ఫలానా రోజుని ఆఫ్ చేయటం అనేది, తిరుగుతున్న ఫ్యాన్ని ఆఫ్ చేయటం అనేది నా తల్లి కడుపుల్లోంచి బయటకు వచ్చిన 60 ఏళ్ళు అయింది. ఇది ఈ సంఘటన ఈ రోజున జరగాలని నా తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు, అప్పుడు భగవాన్ గారు సత్తయింది ఆలోచించి చెప్తాను, నిస్సందేహం కదా అంటున్నాడు. నీకు తెలిసినంతే, తెలియనంతే. అయితే మరి ఇంక నేను చేసే సాధన ఏమిటి? దేహం ప్రారంభం దేహంతో దేహం దేహంతో కానీ దేహం దేహం ద్వారా జరిగే సంఘటనతో కానీ నువ్వు తాదాప్యం పొందకు. ఆ తాదాప్యం పొందకుండా ఉండటం కోసం సాధన చెయ్యి. అది ఒక్కటే ఫ్రీడమ్ నీకు ఉంది. దేహం ద్వారా జరగవలసింది జరిగిపోతుంది జరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి మీ దేహంతో ఏదో దేహం ద్వారా ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది అనుకోండి, అనుకోండి మాట వచ్చుకోండి, దాంతో మీకేం తాదాప్యం ఉండదు అనుకోండి, అనుకోండి మీకు ఇదేం దుఃఖం రాదు. జరగవలసింది జరుగుతున్నప్పుడు ఇంకా ఎఫర్ట్స్ దేనికని ఆ పిల్లర్ గారు అడిగింది. అడిగంటే భగవాన్ ఏదంటే దేహానికి దేహగతమైంది, చరిత్ర జరుగుతూ ఉంటుంది, కానీ ఆ దేహం ద్వారానే గినిసిలు జరుగుతూ ఉంటాయి. దానితోటి ఐడెంటిఫై అవ్వకుండా, దాంతో తాదాప్యం పొందకుండా ఉండే స్టేట్ నువ్వు సంపాదించు. ఆ ఫ్రీడమ్ ఒకటి నీకు ఉంది. దేహగతమైన చరిత్ర జరుగుతూ ఉంటుంది, అది ఏ రోజున శ్మశానానికి వెళ్ళి బర్న్ అవ్వాలి, బర్న్ అయిపోతుంది. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము. అరుణాచల, నువ్వు కొండ రూపంలో ఉన్నావు కానీ ఈశ్వరుడే కొండ రూపంలో ఉన్నావు. పైకి నువ్వు రాళ్ల గుట్ట కింద కనిపిస్తున్నావు ఈ మాంసపు నేత్రాలకి. నువ్వు నన్ను అనుగ్రహించు. అంటే మనం ప్రార్థిస్తాం అనుకోండి, ప్రార్థన కూడా ఫలిస్తుంది. మనం ఏదైనా భౌతిక విషయాలకైనా సరే మనం ఏదైనా ప్రార్థిస్తాం అనుకోండి, అది ఫలించవచ్చు. ఇక్కడ మళ్ళీ ప్లేటర్ గారు ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, వాడు ఎవడైనా ఒక వ్యక్తి ఏదైనా ప్రార్థిస్తూ ఉంటాడు అనుకోండి, వాడి దేహ ప్రారంభంలో లేనిదాడు ప్రారంభ వాడు దేహం ప్రారంభం లేనిదాడు ప్రార్థిస్తాడనుకోండి, అది ఎలా జరుగుతున్నారు? దేహం ప్రారంభం ప్రకారం ఇదంతా లాజిక్. దేహం ప్రారంభం ప్రకారంగానే నడిచిపోతుంది కదా. మరి వాడు ఏదైనా ప్రార్థిస్తాడనుకోండి, ఆ ప్రార్థన ఈశ్వరుడు సాటిస్ఫై చేశాడు అని మనం పురాణాల్లో చదువుతున్నాం. దానికి దీనికి సమన్వయం ఎలా కుదురుతుందని ప్రశ్న అడిగాడు. అక్కడ వండర్ఫుల్ రిప్లై చెప్పారు భగవాన్. అక్కడ ఆ ఋషిత్వం చూశారు, అది చదివి చెప్పటం కాదు, ఇంట్యూషన్, ఆ లోపల ఉన్నాయి తీసి చెప్పటం. ఆ ఉపనిషత్తులు ఎలా ఉంది, భగవద్గీతలో పద్దెనిమిది అలా చెప్పటం కాదు, తనకున్న అనుభవాన్ని తీసి చెప్పటమే. ఆయన వెంటనే ఏమన్నాడంటే, వాడు ఎంత తపస్సు చేసినా ఆడి ప్రారంభంలోనది కోరుకుంటాడు, కానీ ఆడ ప్రారంభం లేనిది కోరుకోనివ్వడు ఈశ్వరుడు. వాడు ఎంత తపస్సు చేసి ఆడు ప్రారంభంలోనదే కోరుకుంటాడు, కానీ ఆడు ప్రారంభం లేనిది అసలు కోరుకోడు. ఆడు కోరుకోవాలని బుద్ధి కూడా అది కలగదు. ఎంత వండర్ఫుల్ రిప్లై చూడాలి. అందుకే వాడు ఋషి. ఆ డెస్టినీ వాడు ప్రారంభంలో లేనిది కోరుకోనివ్వదు. ఆడు ప్రారంభంలో వాడు కోరుకుంటున్నాడు కాబట్టి ఇచ్చాను వెళ్ళంటాడు. అంటే గురువు లోపల నుండి పని చేస్తూ ఉంటాడు. గురువుకి తాంతాము అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. అహంభావానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు. అహంభావానికి గుర్తింపులు కావాలి. ఈ రాజకీయ నాయకులు అంటూ ఉంటారు, అక్కడ ఆ పని చేశామండి, ఇక్కడ ఈ పని చేశాము, మమ్మల్ని ఎవరో గుర్తించట్లేదండి. ఎంత పని చేసినా గుర్తింపలేదండి అంటూ ఉంటారు. అసలు జనరల్గా అంటూ ఉంటారు కదా, ఆ ఊరికి చాలా ఉపకారం చేశామండి, ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. సహజం, మనస్సు ఉన్నప్పుడు ఇదంతా మనస్సు సంబంధించిన విషయం. అంటే చైతన్యానికి గుర్తింపు అక్కర్లేదు. ఏం చేది గుర్తింపు అక్కర్లేదు, చైతన్యానికి ఇతరులు లేరు. మనసు గుర్తింపు కావాలి. మనసు గుర్తింపు కోరటంలో పొరపాటు లేదు. మనసుకి ఇతరులు ఉన్నారు. మనసుకి ద్వైతం ఉంది, చైతన్యానికి ద్వైతం లేదు. అది భగవంతుడి లోపల. భగవంతుడు మనలాగా పనిచేయడు, సైలెంట్గా చేస్తాడు, లోపల ఉన్నాడు, ఇస్తాడు, అన్ని అన్ని అందరి హృదయాల్లో ఉన్నాడు. ఉండటమే కాదు, పని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? సైలెంట్గా చేస్తున్నాడు. మనకు టామ్ టామ్ కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి, గుర్తింపులు కావాలి. భగవంతుడిగా ఏం అక్కర్లేదు, పని చేస్తూ ఉంటాడు. వాడు చేసేది క్వైట్గా, కూల్గా, సైలెంట్గా చేసిపోతూ ఉంటూ ఉంటాడు. ఆ ప్రారంభాన్ని బట్టి దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. నువ్వు కృష్ణుడు తానే ఈశ్వరుడు అయినప్పటికీ నువ్వు ఈశ్వరుని శరణ వేడుకో అంటూ ఉంటాడు. తానే ఈశ్వరుడు, తానే ఈశ్వరుడైనప్పటికీ నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన శరణ వేడుకో అంటాడు. వీడెవడు? వాడే ఈశ్వరుడు. ఇక్కడ కనిపించేవాడు, లోపల కూడా ఉన్నాడు. ఆ లోపల ఉన్నవాడికి రూపం ధరించి వచ్చాడు. ఒకసారి అంటాడు కృష్ణుడు రుక్మిణితోటి, ధర్మపత్నులైన నీకంటే, నా ప్రతిరూపమైన శివుడి కంటే, నా సోదరుడైన బలరాముడి కంటే నాకు భక్తులంటే ఎక్కువ ఇష్టం రుక్మిణి. ధర్మపత్నులైన నీకంటే, నా సోదరుడు బలరాముడి కంటే, నా ప్రతిరూపమైన శివుడి కంటే భక్తులంటే నాకు ఇష్టం. వాడు కృష్ణుడు. అంటే భక్తికి స్వాధీనం అవుతాడు. భగవద్గీత అంతా అనుగ్రహమే, మీరు అది పుస్తకం అనుకోవద్దు, అనుగ్రహమే అది. ఇప్పుడు ఏదో సెక్యులర్ స్టేటు, సెక్యులర్ స్టేట్ అని భగవద్గీత చెప్పడం మానేశారు పిల్లలకు. ప్రహ్లాదులు అన్నాడు చచ్చిపోయి చచ్చిపోవడానికి పనికొచ్చి విద్యలన్నీ చెబుతున్నారని. ప్రహ్లాదులు అన్నాడు చదువు వల్ల, నువ్వు చదువు వల్ల, నువ్వు చదువు వల్ల, నువ్వు చావు లేని చదువు చదువు వల్ల. అంటే నీ హృదయంలో ఒక చావు లేని వస్తువు ఉంది, దాన్ని పొందే చదువు చదువు అని. చదువు వల్ల, నువ్వు చదువు వల్ల, నువ్వు చదువు వల్ల, నువ్వు చావు లేని చదువు చదువు వల్ల. చావుని ఓవర్కమ్ చేసే చదువు చదువు నువ్వు. సెక్యులరైజీ సెక్యులర్ అంత సెక్యులర్, భగవద్గీత అనుకోవటానికి లేదు అంటున్నారు, రామకృష్ణ అంటానికి లేదు, సెక్యులర్ స్టేట్ అంటున్నారు. ఏంటి అర్థం కాదు మనకి? మతం పేరు మీద ఏమో టికెట్లు ఇస్తున్నారు, కులం పేరు మీద ఏమో టికెట్లు ఇస్తారు, ప్రాంతం పేరు మీద టికెట్లు ఇస్తారు. ఇది అంత సెక్యులర్ స్టేటా? సెక్యులర్ స్టేట్ అంటే గాడ్ల స్టేట్ అని ఎక్కడ అర్థం లేదు. సెక్యులర్ స్టేట్ అంటే గాడ్ల స్టేట్ అని అర్థం కాదు. అన్ని మతాలు సమానమే అంటారు, మళ్ళీ ముస్లింస్కి రిజర్వేషన్ అంటారు. రిజర్వేషన్లు చేయొచ్చు, ఆర్థికంగా వెనకబడిన వాడు ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా వాడికి సహకరించవచ్చు. నువ్వు పక్కన సెక్యులర్ స్టేట్ అంటున్నావు, ఓ పక్కన ముస్లింస్కి రిజర్వేషన్ అంటావు. తప్పలేదు, ముస్లింస్లో కూడా వెనకబడిన వాళ్ళకి సహకారం చేయొచ్చు. అన్ని కులాల్లోనే వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేయొచ్చు. నువ్వు ఓ పక్కన సెక్యులర్ స్టేట్ అంటున్నావు, ఇంకో పక్కన మతం పేరు మీద రిజర్వేషన్లు అంటావు. ఒకదానికి ఒకదానికి పొందిక లేదు, సమన్యం లేదు. పరిపాలన ఎలా ఉండాలంటే, రాముడి టైంలో పెద్దవాళ్ళు ఉండగా చిన్నపిల్లలు చనిపోతే రాముడు రామచంద్ర ప్రభు అనుకుంటే వాళ్ళ పొరపాటు, పొరపాటు వాళ్ళది కాదు, నా పరిపాలించే నాదని. పరిపాలన చేసేవాళ్ళు నాలోనే ఏదో పొరపాటు ఉందో అటువంటి అటువంటి చావులు వస్తున్నాయి. అతివృష్టిలు అనావృష్టిలు వస్తే పరిపాలన ఏదో లోపం ఉందని అడుగుతున్నాడు రామచంద్రమాట. వాడు రాముడు గురువు లోపల ఉండి పనిచేస్తాడు కనపడ్డవాడు. అంటే గురువుకి దేహం, ఈశ్వరుడికి దేహం అక్కర్లేదండి. ఈశ్వరుడు పని చేయాలనుకోండి దేహం అక్కర్లేదు, ఈశ్వరుడు చూడాలనుకోండి కళ్ళు అక్కర్లేదు, ఈశ్వరుడు మాట్లాడాలనుకోండి నోరు అక్కర్లేదు. ఈశ్వరుడు అది అంతర్యామగా ఉండి మనకు గైడ్ చేస్తాడు మనల్ని. ఈశ్వరుడు వినాలనుకోండి చెవులు అక్కర్లేదు. అంటే మనకి ఇంద్రియాలు లేకుండా మనం పని చేయలేము, ఆయన ఇంద్రియాలు లేకుండా పని చేయగలడు, వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి దేహం అక్కర్లేదు, ఉపాధి రహితుడు. అవసరమైతే ఉపాధి ధరిస్తాడు కానీ ఉపాధి రహితుడే. లోపల నుండి పని చేస్తాడు, అంతర్యామగా ఉన్నాడు. వాడు ఏమి చేస్తాడంటే గురువు చేసే గొప్ప ఉపకారం ఇక్కడ మీరు చూడండి. మీరు అనేక జన్మల నుంచి ప్రార్థించగా గురువు చేసే హెల్ప్ ఇప్పుడు మీరు చూడండి. అనేక జన్మల నుంచి మీరు ప్రార్థించగా ఆరాధించగా 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 స్మరించగా 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 ఆ ఈశ్వరుడే కాళ్ళు చేతులు తడుక్కుని మానవ రూపంలో వస్తాడు, మీతో మాట్లాడతాడు, మీరు స్నానం చేశారని అడుగుతాడు, భోజనం చేశారని అడుగుతున్నాడు, ఏదో అడుగుతాడు, మీరు హ్యాపీగా ఉన్నారని అడుగుతాడు, జపం చేసుకుంటున్నారు, మీలాగే కనిపిస్తాడు. మీలాగే ఐదు అడుగులు శరీరం ఆడుకుందని మీరు అనుకుంటారు. లోపల వాడికి మనకి ఎంత దూరం ఉందో మనకు తెలియదు, వాడి మనం ఒకటి అనుకుంటాం. కానీ లోపలికి వెళ్ళి చూస్తే వాడికి మనకి సంబంధం లేదు, అసలు ఇసుమంతో సంబంధం లేదు. కానీ మనలాగా ఐదు అడుగులు శరీరం ఉంటుంది, మనలాగా కాళ్ళతో నడుస్తాడు, చేతితో పని చేస్తాడు. నడవటానికి కాళ్ళు అక్కర్లేదని కాదు, ఊరికే మన కోసం ధరించి వస్తాడు, ఓ దేహాన్ని ధరించి వస్తాడు. ఇందాక ఒకటి మిస్ అయ్యాము, కృష్ణుడు చెప్పాడు ఈ మాట, నువ్వు దేహంలో ఉండు, ఉండటానికి అభ్యంతరం లేదు, కానీ దేహంలో ఉన్నా దేహం నీదని అనుకోవద్దు. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, వచ్చిన దారిని అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చెప్పిన మాట, మీరు దేహంలో ఉండండి, దానికి ఏం అభ్యంతరం లేదు. మీరు ఆ దేహంలో ఉంటున్నారని ఆ దేహం మీద అనుకోవద్దు, మీది కాని దాన్ని మీద అనుకోవద్దు. ఒకవేళ మీది మీద అనుకున్న దేహం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేహంలో ఉండండి, అభ్యంతరం లేదు. మీరు బలవంతాన్ని చనిపోవద్దు, ఆ దేహంలో ఉండండి, ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు, ఉండండి. కానీ ఆ దేహంలో మీరు ఉంటున్నారనే దేహం మీదని అనుకోవద్దు. ఇది మీరు పట్టుకోవాల్సిన, మీరు గ్రహించవలసిన విషయం. అది ఈ ఒక్క వాక్యం చాలు మనం తరించడానికి. ఉండండి, దేహంలో ఉండండి, ఎక్కడికి పారిపోవద్దు. దేహంలో మీరున్నంత మాత్రం చేత ఆ దేహం నాదని మీరు అనుకోవద్దు. మనం తరించడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఆ దేహంతో మనం డిటాచ్డ్గా ఉండటానికి ఈ ఒక్క వాక్యం చాలు. వైరాగ్యం రావటానికి కూడా ఈ వాక్యం మన సహాయ సహకారములు అందిస్తుంది. గురువు ఉంటాడు, లోపల ఉంటాడు, లోపల ఉండి ఏం చేస్తాడు అట్లా వాడు మిమ్మల్ని ఆ చైతన్యంలోకి, ఆ గుహ హృదయ గుహలోకి, ఆ హృదయ గుహలోకి ఏం చేస్తాడు అండి, వాడు మిమ్మల్ని లోపలికి లాక్కోవాలని చూస్తాడు. ఆ పరమాత్మ ఆ శక్తి, జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆ చైతన్యం, అది ఎక్కడుందో లోపల చైతన్యం ఎక్కడుందో, సృష్టిని ఏ శక్తి అయితే ఆడిస్తుందో ఆ శక్తి మన లోపల కూడా ఉంది. అది ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తాడు మనల్ని. దాని తాలూకు ఎరుక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మీరు గ్రహించండి. అయితే మనకు పూర్వజన్మల నుంచి అనేక వాసనలు ఉంటాయి, అనేక సంస్కారాలు ఉంటాయి, అనేక తలంపులు ఉంటాయి. అహంకారంతో చేసిన పనులు జన్మాంతరంలో చాలా ఉంటాయి. మనకి అహంకారం పోవటం అంటే చాలా కష్టం కదా. ఇటు నుంచి తోలుతుంటే అటు వస్తుంది, అటు నుంచి తోలుతుంటే ఇటు వస్తుంది. ఇటు నుంచి తరిమేస్తే అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ అటు నుంచి తరిమితే ఇటు వస్తూ ఉంటుంది. అది మనిషిని పీడించేస్తుంది. ఏం చేద్దాం, దుఃఖం అంత అహంకార రూపంలో అకస్మాత్తుగా విడిచిపెట్టదు. ఎంతో ప్రిపరేషన్ ఉండాలి, ఎంతో స్ట్రగుల్ ఉండాలి దానికి. మైండ్ని ఎంతో సమయం దాంట్లోంచి విడుదలపు అహంకారం యొక్క గుప్పిట్లోంచి మనం బయటపడటానికి చాలా ప్రిపరేషన్ ఉండాలి దానికి. మైండ్ చాలా సమాయత్వం చేయాలి దాన్ని, అందులోంచి బయటపడటానికి, దాని గుప్పుట్లోంచి బయట, ఆ ఈగో సెన్స్లోంచి బయటకు పడటానికి ముందు కామన్ సెన్స్ పెంచుకోవాలి. మనకు కామన్ సెన్స్ లేకపోతే ఎంత పాండిత్యమునో ఈగో సెన్స్ నుండి బయటకు రాలేదు. ఒకసారి కామరాజు నటన ఎవరు అడిగారు, మీరు మీ పరిపాలన చాలా బాగుంది, మీకు చదువు కామరాజు నటన మూడో తరగతి చదివాడు, ఏ చీఫ్ మినిస్టర్ చేయనంత అందంగా పరిపాలన చేశాడు. ఒకసారి ఒక విలేకరు అడిగాడు చెన్నైలో, ఏమంటే మీకేం చదువు లేదు, ఇంత చక్కటి పరిపాలన ఎలా చేస్తున్నారని ఒకే మాట చెప్పాడు కామరాజు, కామన్ సెన్స్. ఎంత చదువు ఉంటే ఏం ప్రయోజనం ఏంటి కామన్ సెన్స్ లేనప్పుడు? 100 PhD ఉన్నాయనుకోండి వాడికి, వాడికి కామన్ సెన్స్ లేదనుకోండి, ఏం ప్రయోజనం లేదు దానివల్ల. 100 doctorate ఉన్నా సున్నా, వాడి కామన్ సెన్స్ లేకపోతే. అది పోయిదో పెట్టుకోవాలి, వాడి కామన్ సెన్స్ లేకపోతే వాడి చదివిన చదువు అంతా పోయిదో పెట్టుకోవాలి. స్వామి వివేకానంద ఒక సందర్భంలో ఒకటి అన్నాడు, నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను, చదువు లేని వాళ్ళకంటే చదువు ఉన్నవాడు ఎక్కువ స్వార్థపరులు అని చెప్తాడు. నేను ప్రపంచంలో చాలా భాగం తిరిగాను, చదువు లేని వాళ్ళకంటే చదువు ఉన్నవాడు ఎక్కువ సెల్ఫ్ సెంటర్డ్, వాళ్ళు ఎక్కువ మంది స్వార్థపరులు. స్వార్థాన్ని విడిచిపెట్టలేని వాడికి పరమార్థం ఏంటి? నువ్వు దేహగతమైన లేని బయటికి రాలేవనుకో, బయటికి రాలేకపోతే నీకు అసలు పరమాత్మ అనుభవంలోకి రాడు. నీకు అనుభవంలోకి వచ్చే సమస్య లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా చేసినా, ఏదో యోగాభ్యాసాలు ఇటువంటి చేసినా, నీ యోగానికి యోగాభ్యాసాలకు భగవంతుడు డిసీవ్ అవ్వడు. గాడ్ కెనాట్ బి డిసీవ్. ఇక్కడ గురువు చేసే పని చూడండి, లోపల ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు. లోపల ఎక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలో, ఈ సృష్టికంతా ఏ వస్తువు ఆధారంగా ఉండవు, ఎక్కడికి తీసుకెళ్తే మీరు విడుదల పొందుతారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. ఎక్కడికి తీసుకెళ్తే మీకు ఫ్రీడమ్ వస్తుందో, ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్. ఎక్కడ తీసుకెళ్తే మీకు ఆ వస్తువు గోచరిస్తుందో అక్కడ తీసుకెళ్తానంటే ప్రయత్నం చేస్తూ మీకున్న ఆటంకాలన్నీ లోపల చూస్తూ ఉంటాడు. వీడికి ఏ వాస్తవం, ఏ బలహీనతలు వీడికి అడ్డొస్తున్నాయి? ఒక ప్లేటర్ గారు అడిగారు భగవంతుడిని, హృదయంలో దేవుడు ఉన్నాడు అంటున్నారు, ఉంటే నాకు ఎందుకు కనపడటం లేదు అంటే అని అన్నాడు. కనపడకపోవటానికి ఇతరుల కారణం కాదు, నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ తలంపు, నీ తలంపులు, నీ వాసనలు, నీ సంస్కారాలు అయ్యే అడ్డు వస్తున్నాయి, కానీ ఇతరులు ఎవరు నీ గడ్డి రావటం లేదు. మామూలు చక్రవర్తులు బయట ఉన్న శత్రువును జయించవచ్చు, లోపల ఉన్న శత్రువును జయించలేరు. బయట ఉన్న శత్రువుల్ని, లోపల ఉన్న శత్రువుల్ని జయించిన వాడే దేవుడు. దేవుడు అంటే ఏమిటంటే లోపల ఉన్న శత్రువుల్ని, బయట ఉన్న చక్రవర్తులు బయట ఉన్న శత్రువుని జయించవచ్చు, వాడి కాదు దేవుడు అంటే. బయట ఉన్న శత్రువుని, లోపల ఉన్న శత్రువుని కూడా జయించగలిగిన వాడే దేవుడు, వాడే ఈశ్వరుడు. ఈ లోపల నీ దోషాలు ఏంటో చూస్తాడు, నీ బలహీనతలు ఏంటో చూస్తాడు. నువ్వు ఎందుకు ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, ఏ బలహీనతలు నీ మనస్సును బాహ్యముఖానికి తీసుకొస్తున్నాయి, ఇవన్నీ లోపల నుంచి చూస్తూ ఉంటాడు. లోపల నుంచి అంటే నీ మానసిక రోగాలన్నీ చూస్తాడు. మానసిక రోగాలంటే మానసిక బలహీనతలంటే చూస్తాడు, మనసులో ఉన్న బలహీనతలన్నీ చూస్తాడు. చూసి నీకు తెలియనివ్వకుండా, నీకు తెలియనికి నీకు మత్తి పెట్టి ఆపరేషన్ చేసినట్టు నీకేమీ తెలియకుండా ఒక్కో వాసన ఒక్కో వాసన నీ చేత కక్కించి బయటికి లాగి కాల్చి బూడి చేస్తాడు వాడి గురు. పరమాత్మ అనుభవంలోకి రావడానికి, బ్రాహ్మస్థితి నువ్వు పొందటానికి ఏ ఆటంకం, ఏ బలహీనతలు నీకు అడ్డొస్తున్నాయో అని లోపలను చూస్తాడు. తిరుగుతాడు ఒకసారి లోపల, తిరుగుతాడు తిరిగి అన్నీ చూస్తాడు. అన్నీ చూసి ఒకటి నీ చేత కక్కిస్తాడు, కక్కించి కాల్చి బూడిచ్చేస్తాడు. ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత అన్ని కక్కించబడు. మొత్తం మీద నీకు గురువు ఏ స్థితిలో ఉన్నాడు, గురువు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితికి నిన్ను తీసుకెళ్లే వరకు ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నిన్ను నూడిచి పెట్టడు వాడి గురువు. మన శరీరం చనిపోయినప్పుడు నరసాపురం పరిసరాలతో సంబంధం తెగిపోతుంది, బంధువులతో సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో సంబంధం తెగిపోతుంది, మనకున్న ఆస్తిపాస్తులతో సంబంధం తెగిపోతుంది, మనకున్న బ్యాంక్ అకౌంట్తో సంబంధం తెగిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఎవడైనా బ్యాంక్ వెళ్ళి నా డబ్బు నాకు ఇవ్వమని ఎవరు అడిగి దెయ్యం అంటారని, దెయ్యం వచ్చిందని బ్యాంకు ఉద్యోగస్తులని పారిపోతారు. నీకున్న బ్యాంక్ అకౌంట్ ఎక్కడ నీ ప్రాణం పోయాక నీకు చెల్లదు అది, నీ వారసులకు ఇస్తారు కానీ నీకు బయట తిరిగి వచ్చినా ఎవరు దెయ్యం అంటారు. నేను దేహం ఉండి మనస్సు లేకపోతే పిచ్చోడు, మనస్సుండి దేహం లేకపోతే దెయ్యం కాదు, మనస్సుండి దేహం లేకపోతే దెయ్యం వాడు, శరీరం ఉండి మనస్సు లేకపోతే పిచ్చవాడు. మీరు చచ్చిపోయి మళ్ళీ బ్యాంక్ వెళ్ళినా మీ ఎవరు దెయ్యం వచ్చారని మొత్తం ఎంప్లాయీస్ అందరూ పారిపోతారు, మీ వారసులకు ఇస్తారు. అయితే మనకున్న అకౌంట్స్తో సంబంధం తెగిపోతుంది. ఈ శరీరంలో నా చివర శ్వాస, ముక్కులో తిరిగే చివర శ్వాస పోయాక ప్రాణం అన్న గాలైనా ఒకటే, అంతటా ఉన్న గాలే ముక్కులో తిరుగుతూ ఉంటుంది. ముక్కులో తిరిగే గాలిని ప్రాణం అన్నారు, అంతకంటే ఏమి లేదు, అది ఇది ఒకటే. ఇదిగా ప్రాణం అని దీనికి పేరు పెట్టారంటే ఇది గాలే. అయితే నీకు అందరితోటి సంబంధం తెగిపోతుంది, మొత్తం అందరితోటి, బంధువులతోటి, స్నేహితులతోటి, పరిసరాలతోటి, ఆస్తిపాస్తులతోటి, నీకున్న అధికారాలతోటి, అందరితోటి సంబంధాలు, ఒక సంబంధం తెలియదు ఆ గురువుతో. గురువు ఏ స్థానం, ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితికి నేను గెంటే వరకు, ఆ స్థితికి నువ్వు పొందే వరకు నేను తోలికెళ్తానే ఉంటాడు. ఒకవేళ నువ్వు గురువుని విడిచిపెట్టేసి నా గురువు నేను విడిచిపెట్టడు. ఒక మాంసపు మొక్క పులు నోట్లో పడ్డాక ఆ మాంసపు మొక్క లోపలికి వెళ్ళిపోతాం, కానీ పులు నోట్లోంచి బయటికి రాదు మాంసపు మొక్క. ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడో, ఎవడైతే ఈశ్వరుడు అనుగ్రహంలో పడ్డాడో, అది ఒక నాలుగు జన్మలు వెనకో ముందో మొత్తం వాడు తరిస్తాడు, వాడు మోక్షాన్ని పొందుతాడు, వాడి జ్ఞానాన్ని పొందుతాడు, వాడు తరిస్తాడు. కానీ వాడు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు, గురువు ఎస్కేప్ అవనివ్వడు. వాడు ఏ జన్మకెళ్ళినా మీ కూడా వస్తాడు, మిమ్మల్ని తరుగుకుంటూ వస్తాడు. ఇంకా వాడి అడ్రస్ మీకు తెలియదు, కానీ మీ అడ్రస్ వాడికి తెలుసు, ఆ అడ్రస్ చూసుకుని ఆడే వచ్చేస్తాడు. మీరు విజయవాడ నెక్స్ట్ బర్త్లో విజయవాడలో ఉన్నారా లేదా ఢిల్లీలో ఉన్నారా చూసుకుంటాడు వాడు. అంటే మీ ఆడి అడ్రస్ మీకు తెలియదు, మీ అడ్రస్ వాడికి తెలుస్తుంది, వచ్చేస్తాడు మీ దగ్గరికి, మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు తీసుకురావాలి వాడు చూసుకుంటాడు, వాడే గురువు. సర్జరీ ఎప్పుడు చేయాలి నిర్ణయించుకుంటాడు, మిమ్మల్ని బల్ల ఎప్పుడు ఎక్కించాలో వాడు ఈస్తాడు నిర్ణయించుకుంటాడు, మీ కూడా ఉంటాడు, మీ వెంట వింటాడు, మీ వెంట ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీ కష్టకాలు పాలు పంచుకుంటూ ఉంటాడు. కానీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, మీ డెస్టినేషన్ ఏంటి, గోల్ ఏంటి వాడు మర్చిపోడు, వాడి గురువు. ఒకవేళ మీరు చేదరించుకున్నా మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని మీరు చేదరించుకున్నా మిమ్మల్ని విడిచిపెట్టడు. గురువును మీరు విడిచిపెట్టచ్చు, గురువు మిమ్మల్ని విడిచిపెట్టడు, వాడే గురువు. రమణ మహర్షి గారు శరీరం విడిచిపెట్టే రోజునే ఒక భక్తుడు అన్నాడు, ఇంకా మీకు మాకు సంబంధం తెగిపోతాం.